Cristian Mona Radio, Remola, Akeidora, Anbanda Mikro. మీరు ఇంత శ్రద్ధగా వచ్చినందుకు, ఇంత భక్తిగా వచ్చినందుకు చాలా కంపెనీ తోత్రపాఠాలు చేయటం వల్లే మీ గౌరవించిన కలిగింది. లేకపోతే మీ గౌరవించిన నా అరుణాచే వచ్చారని ఉద్దేశించి రమణ తన ఆశ్రమం మాత్రం మాట్లాడతారు. అంటే నేను భక్తులు పెట్టే అరుణాచే వచ్చే కాదు నచ్చు అంటే భగవంతుడు కూడా చెప్పాడు, నా తెలియని నుంచి కూడా నేను భక్తుల్ని ఎక్కువ ఆశ్చర్యంగా చూసుకుంటాను అని భగవంతుడు కూడా చెప్పినట్టుగా మాట్లాడుతుంది. శ్రద్ధ లేకపోతే భక్తి కలగదు. భాషకి వ్యాకరణానికి ఎటువంటి సంబంధం ఉందో శ్రద్ధకి భక్తికి ఎటువంటి సంబంధం? మనకి భక్తి కలగాలంటే ఊరికే కలగదు. అనేది జన్మల నుంచి ఎంతో శ్రద్ధ కలిగి ఉంటే ఆ భక్తి కలుగుతుంది. వ్యాకరణం అంటే నిమిత్తమైన భాష ఎలా ఉంటుందో శ్రద్ధ లేని భక్తి కూడా అలా ఉంటుంది. అందుకే శ్రద్ధ చాలా మంచిది. అది మనకి అనేక పురోజన్మల నుంచి చేసిన కృషిని బట్టి అది శ్రద్ధ కలుగుతుంది. మానసికంగా మనకుంటే కొన్ని అలవాట్లే వాడుతాం, మన మనసులో అలవాట్లే వాడుతాం. నేను ఎవరను సర్వసాధారణంగా ఈ నేను ఎవరిన ప్రశ్న అందరికీ కూడా కొంత అసహజంగా ఉన్నట్టు అనిపిస్తున్నాం. అలవాటు లేకపోతే అది చేస్తాం లేకపోతే ఇది ఏ మార్గం అవలంబించండి, భక్తి మార్గమో జ్ఞాన మార్గమో ఏదో ఒక మార్గం, ఏదో రబ్బ పట్టుకుని వేయాలండి. అయితే పట్టుకుని రబ్బ పట్టుకుని గట్టిగా ఉండాలి. రబ్బ ఆడుకున్నాం అంటే మనం కింద పడిపోతాం. సర్వసాధారణంగా మన మనస్సు ఏం చేస్తుందంటే బయట ఆధ్యాత్మిక చింతన లేని వాడు విషయం సరే సరే ఆధ్యాత్మిక చింతనలోకి వచ్చారు కూడా ఈ మార్గంలో వచ్చారు కూడా సర్వసాధారణంగా చాలా మంది చేస్తుంది ఏంటంటే వాళ్ళ మనం పొగుడుకోవడం వెళ్తామని విమర్శించారు. ఇది మన వాళ్ళు ఇది ఎలా చేస్తారంటే ఆత్మస్థితి పరంగా ఈ మనకి రెండు పనులు చేస్తాం. తన తాను పొగుడుకోవటం, శరీరం పొగుడుకోదు కదా తన తాను, శరీరం తన తాను పొగుడుకోదు కదా. ఎంతవాడిని విమర్శించినా శరీరం విమర్శించదు కదా. ఎన్ని పనులను ఎవరు చేస్తున్నారు? మనస్సు చేస్తారు. అంటే ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా సాధన చేసే వాళ్ళందరూ గుర్తించుకోవాల్సింది కూడా ఎవరి మనస్సును వాళ్ళు నిందించుకోవాలి. ఎవరి వాళ్ళు నిందించడం కాదు, నా మనస్సును నేను నిందించుకోవాలి. అంటే కోర్టు చేస్తులన్నీ చేసేది మనస్సే, నెలకానికి తీసుకెళ్లేది మనస్సే, మనం దుఃఖంలో పెట్టేది మనస్సే, మరి సంసారంలో ఉండేందుకు బాధలు తీసుకొచ్చేది ఈ మనస్సే. మనస్సులో ఊరు కొట్టుకున్న కోరికలే సంసారం, బయటని వ్యక్తిని సంసారం కాదు, మన మనస్సే సంసారం. ఎవరు మనస్సు వారికి సంసారం. అంటే సంసారాన్ని ఎవరు తీసుకొస్తున్నారు, లోకాన్ని ఎవరు తీసుకొస్తున్నారు, దేహాన్ని ఎవరు తీసుకొస్తున్నారు అంటే దేవుడు కాదు, నా మనస్సే తీసుకొస్తాను. దేవుడి సృష్టి వల్ల దుఃఖం రాదు, మనస్సు సృష్టి వల్ల దుఃఖం రాదు. మీకు ఎవరికైనా దుఃఖం వస్తుంటే అది దేవుని సృష్టి కాదు. మీరు ఎవరికైనా సరే ఏ కారణం వల్ల అయినా దుఃఖం వస్తుందంటే దేవుని సృష్టి కాదు. మరి ఎవర సృష్టి? మనస్సు సృష్టి వల్ల దుఃఖం. దేవుడికి పక్షపాతం ఉంటుందని మీరు ఎవరైనా అనుకుంటున్నారా? పక్షపాతం ఉంటే వాడు దేవుడు అవుతాడా? కొంతమంది దుఃఖంగా ఉన్నారు, కొంతమంది సుఖంగా ఉన్నారు, అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు. ఈ రకాలుగా మనుషులు కనిపిస్తుంటే మీలో ఒకటి దేవుడు సుఖపడమన్నాడా, లేకపోతే ఇంకొకటి దుఃఖపడమన్నాడా, ఇంకొకటి కష్టపడమన్నాడా? ఎంత దేవుడు చేస్తున్నాడా? దేవుడు కాదు, దేవుడు సమానంగా ఉన్నాడు. దేవుడు సమానంగా మనందరిలోనే సమానంగా లేకపోతే వాడు దేవుడే కాదు. అందరిలోనూ సమానంగా ఉన్నాడు, అందులో సందేహపడక్కర్లేదు. మనకి శ్రవణం చేస్తున్నాం కానీ సందేహానికి గురవుతున్నాం. ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుడు చెప్పిన మాటలు, జ్ఞాని చెప్పిన మాటలు మీరు సదా మనసులో తిప్పుకుంటుంటే మనసు పడిపోతుంది. మనసు పోతే మీరు పోరు, మనసు పోతే ఆత్మకి నష్టం లేదు. మనస్సు నాశనం అయితే ఆత్మకు ఏమీ నష్టం లేదు. మీరు ఆత్మ అంటే మీరేమి నష్టపోరు. మనస్సు నాశనం అయితే ఈ అహంకారం పోతే మనం పోతాయేమో, ఈ శరీరం పోతే మనం పోతాయేమో అలా ఎవరు అనుకోవద్దు. మనస్సు లభిస్తే మీరేం పోరు. ఈ శరీరం పతనం అయితే మీకేమీ నష్టం లేదు, ఏమీ నష్టం లేదు. ఇదంతా కలిపితం, కలిపితం నుంచి దుఃఖం వస్తుంది, యథార్థంలోంచి దుఃఖం రాదు. అందుచేత మనం సదా జ్ఞాపకించుకోవచ్చింది, ఎల్లప్పుడూ నిరంతరం గుర్తించుకోవచ్చింది జ్ఞాని చెప్పిన మాటలు, శాస్త్రం చెప్పిన మాటలు, అంటే భగవంతుడు చెప్పినటువంటి మాటలు. ఇది మననం చేసుకోవాలి. ఆ మననం చేసుకోగా చేసుకోగా ఈ మనస్సు నెమ్మదిగా మీ తెలియకుండా హృదయ గోపలోకి జారిపోతుంది. అంటే హృదయంలో నివసిస్తున్న పరమాత్మ వైపుకి జారిపోతుంది. అప్పుడు మీరు పోరు, మీరెవరో మీకు తెలుసు. కానీ మా అహంకారం పోతే మనం పోతాయేమని భయం వస్తాం అందరికి. మనం పాము, మనం ఎవరో మనకు తెలుసు. అప్పుడు సుఖం అంటే ఏమిటో మనకు తెలుసు. అందుచేత ఏమిటి, ఎవరు మనస్సుని వారే నిర్మించుకోవాలి, ఎవరు మనస్సును వారే విచారణ చేసుకోవాలి.
మనం అందరము చేసేది లోకసంచారం. కానీ ఏమనుకుంటున్నాం, ఆత్మవిచారణ చేస్తున్నాం అని అనుకుంటున్నాం. చేసేది లోకవిచారణ, అనుకునేది ఆత్మవిచారణ. అనుకుంటాం ఆత్మవిచారణ చెయ్యాలని, కానీ క్రియల వ్యక్తులు చేసి ఏం చేస్తున్నాం, లోక విచారణ చేస్తున్నాం. అందుకే మన ఆత్మకి దూరంగా ఉన్నాం, లోకానికి దగ్గరగా ఉన్నాం. లోకానికి దగ్గరగా ఉన్నామంటే దుఃఖానికి దగ్గరగా ఉన్నాం, ఆత్మకి దగ్గరగా ఉంటే సుఖానికి దగ్గరగా ఉంటాం. అందుకే మన గమ్యం ఆత్మే. మనం తెలుసుకోవాల్సింది, మనం జీవించవలసింది ఆత్మలో. మన జీవిత యొక్క లక్ష్యం ఏమిటి? ఆత్మని గ్రహించడం. ఆత్మ అంటే ఏమిటి? యథార్థం. అది తప్పించు మిగతా వ్యవస్థ కూడా కలిపి ఆత్మ సర్వత్రం ఉంది. ఆత్మ లేని చోట ఉంటే ఏమి లేదు. అయితే ఆత్మను గ్రహించాలంటే మన మనస్సుని మనం శిక్షణలో పెట్టుకోవాలి, మన మనస్సుని మనం నిర్ణయించుకోవాలి. అంటే మన మనస్సును మనం నిర్ణయించుకోవాలి. ఈ మనస్సు చూడండి, మనం ఏమి ఆత్మను తెలుసుకోగలం చెప్పండి. ఒకసారి రొసరొసరొసరొసరు అడతాం, ఒకసారి అకారణంగా నెమ్మదిగా ఉంటుంది. ఒకసారి మన పైకి చెప్పండి, మీరు పైకి చెప్పండి, ఏమి మనం సీక్రెట్ మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, తాను పొగుడుకోమంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎదుటివాళ్ళు నిందించుకుని ఉంటుంది. ఇవన్నీ ఈ మనస్సుకే తీర్చి కూడా కావాలి. అనేకం కోరుతుంది ఈ మనస్సు. ఎందుచేత? అది పరిమితమైనది. మనస్సు పరిమితమైనది, ఆత్మ అపరిమితమైనది. మనస్సు ఖండమైనది, ఆత్మ అఖండమైనది. మనస్సులో ఉన్నది అశాంతి, ఆత్మలో ఉన్నది శాంతి. ఆత్మ ఎక్కడ ఉన్నది? భగవంతుడు ఏమి చెబుతున్నాడు? అందరి హృదయాల్లోని ఆత్మగా నేను ప్రకాశిస్తున్నాను. అందరి హృదయాల్లోని ఆత్మగా నేను ప్రకాశిస్తున్నాను. అది అంతే. అది తెలుసుకునే వరకు, అది మనకు అనుభవంలోకి వచ్చే వరకు మనకు దుఃఖం తప్పదు. ఏదో రూపంలో దుఃఖం వెంటాడుతుంది. ఈ నేను ఎవడు అనే ప్రశ్న అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వైరాగ్యం అభ్యాసం అన్నారు చూశారు. ఈ అభ్యాసం అనే దాంట్లో నేనెవడనే ప్రశ్న. వైరాగ్యము అభ్యాసము ఈ రెండింటి వల్ల మనస్సు యొక్క చలనం ఆగుతుంది. మనస్సు దాని మూలంలోకి ప్రయాణం చేస్తుంది. నేను అనే ప్రశ్న అభ్యాసానికి సంబంధించింది. ఒకటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, వైరాగ్యము లేకుండా ఎవరు సమాధి స్థితిని పొందలేరు. వైరాగ్యం అనేది లేకుండా ఎవరికి సమాధి స్థితి రానే రాదు. మిగతా ఉపాయాల వల్ల రానే రాదు. ఏ జీవుడు కూడా దుఃఖాన్ని కోరుకోరు. దుఃఖం కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఎవరో కోరుకోరు. అందరికీ సుఖం కావాలి. నాస్తికుడికి సుఖం కావాలి, ఆస్తికుడికి సుఖం కావాలి, అందరికీ సుఖం కావాలి. కానీ ఎవరైనా మేము అందరం సుఖంగా ఉన్నామని ఎవరైనా చెప్పగలరా? మనకి ఏదైతే లేదో అది వస్తే సుఖం వస్తుంది అనిపిస్తుంది. మనకి ఇల్లు లేదనుకోండి, ఇల్లు కట్టుకుంటే చాలు మనకు సుఖం వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎన్ని అవసరాలు, ఎన్ని అవసరమే. ఇల్లు ఉన్న వాళ్ళందరికీ సుఖంగా ఉండదు. దాటిని చేయలేకపోతున్నాం అంటున్నారు. తమిళ భాషలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే, గవ్యము కదులుతూ తెలిసిందంటే గృహం కదలకుండా తింటుంది. అంటే ఇల్లు దేనితోటి పోయించారంటే ఏదితో పోయించారు. అంటే ఏది మీరు మేపడం ఎటువంటిదో, ఇంటికి క్యాషింగ్ చేసి అటువంటి. కానీ అది కదులుతూ తింటుంది, ఇది కదలకుండా నింపేస్తుంది. సర్వప్రధానంగా మనకి నీడ అవసరం, ఫుడ్ అవసరం. కానీ ఫుడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నీడ ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ సుఖంగా ఉన్నారు. మీరు ఎవరినైనా సరే అడగండి, మీరు ఎవరు సుఖంగా ఉన్నారని అడగండి. నలుగురులో అడగండి, ఒంటరిగా ఉన్నారు. సో గ్రంథం చెప్పారు. గ్రంథం ఏం చెప్పాడంటే, భగవాన్ దగ్గరకు వచ్చాను కానీ నా సొంత బావులు కొన్ని ఉన్నాయి, నా రహస్యాలు ఆయనకి తెలియకుండా ఉండటం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికి తెలియకూడదని రమణస్వామి సమక్షంలో కూర్చొని ఆయనకి తెలియకూడదని అనుకుంటున్నాడు. కానీ ఏదైతే ఆయన తెలియకూడదని అనుకుంటున్నాడో ఆయనకు తెలుస్తున్నట్టు ఇంక తెలుస్తాడ. అప్పుడు అంటాడు, మరి ఆయనకి తెలియకుండా నేను పారిపోవడానికి అవకాశం చెక్కటం అని. నిజమైన జ్ఞానం కనుక కలిగితే అతను శిష్యుడి యొక్క భక్తుడి యొక్క స్తోత్ర పాఠాలు అతనికి అక్కర్లేదు. ఈ స్తోత్ర పాఠాలు ఎందుకు మానసిక పరిధిలోని. కానీ అతనికి కావలసింది ఏమిటి? అతని జ్ఞానం కావాలి. నిజమైన జ్ఞానిని ఎగతవాణ్ణి జ్ఞాని చెయ్యాలని చూస్తారు. ఇంకా జ్ఞానం యొక్క వైపు జ్ఞానికి తెలుసు. అందుకని ఎగతవాణ్ణి కూడా జ్ఞానిని చెయ్యాలని చూస్తాడు. కానీ మధ్యదారులు విడిచిపెట్టారు. పూర్వం మనం ఏమి సంబంధం లేకుండానే ఇక్కడ కలుసుకున్నాం. ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. ఈ సంబంధం మనల్ని మరొక చోట కలపదా. అంటే ఆ గురు శిష్య సంబంధం జ్ఞానం కలిగే వరకు, ఆత్మస్వరూపం పొందే వరకు, అద్వైత శిఖరాన్ని అందే వరకు అది తెలియదు. ఇక అది నిజమైన గురువు యొక్క లక్షణం ఏమిటంటే తన శిష్యుణ్ణి జ్ఞానం చేసే వరకు తన గురించి పెట్టాడు. అందుకే భగవాన్ చెప్పాడు, ఇప్పుడు నేను ఎవరైన పుస్తకంలో చూడొస్తుంది, పులి నోటిలో చెవి పెట్టి ఆ చెవిని బయటికి లాపవచ్చు. కానీ జ్ఞాని దృష్టిలో పడ్డవాడు అతన్ని కలిపి చేసే తీరుతాడు జ్ఞాని. అంటే ఏంటి, మన జ్ఞానం వైపు మనకు లక్ష్యం లేదు. దాని వైపు మనకి తెలియక దాని ఇంపార్టెన్స్ మనకి తెలియక అంటే ఏ జీవుడు కూడా దుఃఖాన్ని కోరుకోడు. అందరికీ సుఖం కావాలి. అయితే ఆ సుఖం ఎక్కడ ఉంది? లోకంలో ఉండాలి. లోకం ఉంటే దుఃఖం అని చెప్తున్నాడు. కొన్ని ఎక్కడండి? మనసులో ఉండాలి.
ఒక్క ఆత్మలో ఉండాలి.
ఆత్మ ఎక్కడండి? మనసులో ఉండాలి. ఆత్మని విడిచిపెట్టి సుఖం లేదు. ఏమిటో జ్ఞాపకించుకోండి, సుఖాన్ని కోరేవాడు ప్రతి వాడు కూడా ఆత్మని వెతుకుతున్నాడు. దేవుడు లేడనేవాడు కూడా దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఇక్కడ వాడికి కూడా సుఖం కావాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, అందరికీ సుఖం కావాలి. సుఖాన్ని వెతికేవాడు ప్రతి వాడు వాడికి తెలియకుండా వాడు దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవుడి కోసం అన్వేషణ చేస్తున్నాడు, అది వాడికి తెలియదు. అది ఏ వస్తువులు అయితే మన దగ్గర లేవు, ఆ వస్తువులు మనకు వస్తే సుఖం వస్తుందని మనం అనుకుంటాం. అది వచ్చిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ అందులో సుఖం లేదు. నాకు లేని వస్తువు నాకు వస్తే నాకు అప్పుడు సుఖం వస్తుందని నాకు అనిపిస్తుంది, కానీ అది వచ్చిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ అందులో సుఖం లేదు. ఎంత కూడా మనస్సు యొక్క గాలి, ఎంత మనస్సు యొక్క కల్పిత. అంటే అందరూ సుఖమే కోరుతున్నారు, అందరం శాంతినే కోరుతున్నారు, కానీ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. అది నా స్వరూపమే. ప్రతి మానవుడికి వాళ్ళ స్వరూపమే సుఖము, వాళ్ళ స్వరూపమే శాంతి. వారు తన మనస్సుని నిర్మలం చేసుకుని తన హృదయంలోకి పంపిస్తే, తన హృదయముఖం చేస్తే, అంతర్ముఖం కనుక చేయగలిగితే అప్పుడు వాడికి ఆ శాంతి తెలుస్తుంది. కదా అండి,
సకల జీవులు దుఃఖము అన్నది లేక ఎప్పుడు నువ్వు సుఖముగా ఉండకూడదు చేతను, ప్రతి వ్యక్తికి తన ఎందే పరమ ప్రీతి ఇందుట చేతను.
ప్రతి వ్యక్తికి తన ఎందే పరమ ప్రీతి. మీరు మీ ఇంట్లో ఇస్తే ఎవరినైనా ప్రేమిస్తున్నారనుకోండి, మీ ఇంట్లో ఇస్తే బాగా చూస్తున్నారనుకోండి, వాళ్ళని కూడా మీకోసమే బాగా చూస్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనం ఎవరితోటైనా స్నేహాలను చూసినా, బంధువులను చూసినా, ముక్కోడు చూసినా, పిల్లలను చూసినా, స్నేహితులను చూసినా, ఎవరి సమాజంలో ఎవరితో చూసినా, అన్నింటి వల్ల అట్మోస్ట్ ఇంపార్టెంట్ అంటే తనకే, తన కోసమే మనిషి ఏ పనైనా చేస్తున్నారు. జ్ఞాపకించుకోండి, మనిషికి ఎవరి మట్టికి వారి మీద ఎక్కువ ప్రీతి. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ మీద మీకు ఎక్కువ ప్రీతి ఉందా, దేవుడి మీద ఎక్కువ ప్రీతి ఉందా? మీకు మీరు ఆలోచించండి. మనందరం భక్తులే, బయట వాళ్ళు మాకు ఉంచి పెట్టండి. మనందరం భక్తులే, మన మీద మనకు ఎక్కువ ప్రీతి ఉందా, లేదా దేవుడి మీద ఎక్కువ ప్రీతి ఉందా మనకి? ఇదే భగవంతుడు చెప్పారు. మనం ఉండాలి, లోకం ఉండాలి, దేవుడు ఉండాలి. మనకి ఈ మూడు ఉండాలి. మనకి మనం ఉండాలి, లోకం ఉండాలి, దేవుడు ఉండాలి. అంటే మనం అడిగేది దేవుడు ఇస్తూ ఉండాలి. అంటే మన కోసమే మనం దేవుని ప్రేమిస్తున్నాం. మన స్వార్థమే సెంటరు, మన కోసమే మనం దేవుని ప్రేమిస్తున్నాం. ఇది అర్థమవుతుంది. మనం పూజ చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసమే దేవుడి కోసం. జపం చేస్తున్నాం మన కోసమా దేవుడి కోసం? మీరు ఆలోచించండి. జపం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, నామం చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, ఇవన్నీ మన కోసం చేస్తున్నాం, దేవుని కోసం చేస్తున్నాం? అంటే ఏంటి, మనలో వ్యక్తి భావన ఉంది. దేవుని ప్రార్థిస్తే మనం సుఖపడతాం, ఇంకా మంచి జన్మలు వస్తాయి, ఇంకేదో ఉన్నత స్థితికి మనం వెళతాం అనేటువంటి వ్యక్తి భావన తోటే మన స్వార్థంతో ఈ పనులను మనం చేస్తాం. మీరు గారు ఆలోచించండి, స్వార్థంతో మనం ఈ పనులన్నీ చేస్తున్నాం. అందుచేత భగవంతుడు ఏం చెప్పాడంటే, మీరు స్వార్థం లేకుండా పనిచేయండి. మీరు స్వార్థం లేకుండా పనిచేస్తే నా స్వరూపం మీకు తెలుస్తుంది. మీరు స్వార్థంతో పనిచేస్తే మీకు పుణ్యం రావచ్చు, కానీ నా స్వరూపం మీకు తెలియదు. మీరు స్వార్థాన్ని విడిచిపెట్టి పనిచేస్తే నా స్వరూపం తెలుస్తుంది. మీరు స్వార్థంతో పనిచేస్తే మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం. ఏది మీరు స్వార్థంతో చేస్తే, స్వార్థం లేకుండా కనుక పనిచేస్తే మీరు జపాలు పెట్టిన లేకుండా కూడా నా స్వరూపం మీకు తెలుసు. కొంతమంది ధ్యానం చేస్తారు, అది ఎంత బలవంతం కావాలో బాధపడిపోతారు. బలవంతం కూర్చుంటారు, 10 నిమిషాలు 15 నిమిషాలు టైం పెట్టుకుంటారు పాపం. అది ఎంత బలవంతం కూర్చుని ఆ 15 నిమిషాలు అనంతరం ఆమ్లం పుచ్చుకునే తెలిపోతారు పాపం. కూర్చుంటారు 60 నిమిషాలు టైం పెట్టుకుంటారు, తెల్లవారుజామున ఏదో మళ్ళీ లేదా మధ్యాహ్నం తినో సాయంత్రం అలా కూర్చోవడం మంచిదే. కానీ మీ ఇంటి చెప్పడానికి మీరు చేస్తున్న ధ్యానం కనుక నిజమే అయితే, ఏమండి మనం పుచ్చుకున్న ఆమ్లం నిజమైతే వేసినారు అవ్వాలి. అలాగే మనం చేస్తున్న ధ్యానమే కనుక మీకు నిజమైతే ధ్యానానంతరం ఆనందం రావాలి. లేకపోతే ధ్యానము కాదు. మీరు చేస్తున్న ధ్యానం కనుక నిజమైతే ధ్యానానంతరం ఆనందం రావాలి, శాంతి రావాలి. ధ్యానానంతరం మీకు ఆనందం రావటం లేదు, శాంతి రావటం లేదు అనుకునేది ధ్యానం కాదు. ధ్యాన మార్గం మంచిదే, కానీ అయితే రమణత్వం అనేది ధ్యాన పద్ధతి కాదు. ధ్యానం అంటే మనస్సును ఏకాగ్రం చేయడం, ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకోవడం, ఒక రూపాన్ని ఏదో తీసుకోవడం, అక్కడ మనస్సు నిలబెట్టడం, ఒక వస్తువుని ఏకాగ్రం చేయడం. మనకి ఎంతసేపు ఏంటంటే చిన్నతనంలో నుంచి మనకి ఏదో ఒక రూప దృష్టి, నామ దృష్టి అలవాటు, అలా అలవాటు పడిపోయింది మన మనసు, ఆ మేతకు అలవాటు పడిపోయింది. ఎంతసేపు రూపము నామము, రూపము నామము, అలా ప్రపంచం అంటేనే అంత, రూపము నామము క్రియ ఈ మూడు కలిగితేనే లోకం. అంటే మనకి చిన్నతనంలో నుంచి ఏం అలవాటు అయిపోయింది, ఏదో ఒక రూపము లేకపోతే ఏదో నామము, ఒక క్రియ. నామ రూప దృష్టి మన మనసులో బాగా గాఢంగా గోడంగా నాటుకుంటుంది. అంటే ఈ లోప దృష్టి మన మనస్సులోకి లాగలేకపోతున్నాం. అంటే మన పెద్దలు ఏం చేశారు, ఒక చిన్నంటితోటో లేకపోతే ఇంకోటితో విగ్రహం చేసి దేవుడిని పెట్టి అక్కడ పెట్టారు లోపం. మన మనసు రూప దృష్టికి అలవాటు పడిపోయింది కాబట్టి దేవుడికి రూపాన్ని కల్పించాడు. కల్పించిన రూపాన్ని ధ్యానం చేయమన్నారు. దేవుడి చేత ధ్యానం చేయమన్నారు, మన మనసు రూపానికి అలవాటు పడిపోయి ఉంటుంది కాబట్టి. వీళ్ళని ఎక్కువగా ప్రేమించుకుంటున్నావు. కారణం ఏంటి? సుఖం ఇచ్చాడు. దాన్ని ఇంతమంది మనం కూర్చుని ఎవరికైనా మరణించాలండే, దాన్ని ఎవరికైనా మరణం వస్తే దాన్ని భయం వేస్తుంది. 100 సంవత్సరాల వయసు వచ్చినా రోజు మందు లేకపోతే రోజు వెళ్ళలేని పరిస్థితి వచ్చినా ఇంకా మనకి జీవించాలి. ఎందుచేత మరణించాలని ఎవరికి ఉండదు, మనకి జీవించాలనే ఉంటుంది. కారణం ఏంటి? మన హృదయంలో వస్తువుకి మరణం లేదు, అందుచేత మనకు మరణించాలి. మన ఆత్మ ఎవరైనా ఆత్మ ఆత్మకి మరణం లేదు. మరణం లేదు కాదు, మనం కూడా మరణించకుండా ఉండాలంటే మరణం లేకుండా ఉండాలనుకుంటున్నాం కాదు. మరణించాలి మరణించాలి ఎందుకు అనుకోకూడదు? మనం మరణం లేదు వస్తువు, మనం అది మనమే, అది మన హృదయంలో ఉంది. అవ్యక్తున్నది నాకు కావు రాకూడదు అనుకుంటున్నాం. ఇంకే తన నాలో వస్తువు కావు. నేనెవరైనా ప్రశ్న, ఇప్పుడు నేను నేనంటున్నాను కదండి, నేనెవరండి? నేనేం కాదండి. భగవాన్ చెప్పింది నేనైతే నేను తెలుసుకోమని ప్రశ్న అక్కర్లేదు. ఇప్పుడు నేను నేనంటే మీరెవరండి? నేను బ్రాహ్మణం అండి. మీరెవరండి? నేను రాజులు అండి. అంటే మీరు బ్రాహ్మణం చెప్పేటప్పుడు, రాజులని చెప్పేటప్పుడు మీరు శరీరం దృష్టితో చూస్తున్నారా ఆత్మదృష్టితో చూస్తున్నారా? ఆలోచించండి. నేను మరణిస్తున్నాను అన్నప్పుడు నాకు శరీర దృష్టి ఆత్మదృష్టి. అంటే ఇప్పుడు మనం వ్యవహార దృష్టిలో అనుకునే నేను నేను కాదు కాబట్టి నేనేమని ప్రశ్న వేసుకోమన్నాడు. దేహం జన్మిస్తే నేను జన్మించాను అనుకుంటున్నాను, దేహం లావుగా ఉంటే నేను లావుగా ఉన్నాను అనుకుంటున్నాను, దేహం సన్నంగా ఉంటే నేను సన్నంగా ఉన్నాను అనుకుంటున్నాను, దేహం ఎర్రగా ఉంటే నేను ఎర్రగా ఉన్నాను అనుకుంటున్నాను, దేహం నల్లగా ఉంటే నేను నల్లగా ఉన్నాను అనుకుంటున్నాను, ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాను. అంటే ఈ దేహం ముసలి పెడితే మనం ముసలి వాళ్ళు అయ్యామనుకుంటున్నాం, దేహం మరణిస్తే నేను మరణించాను అనుకుంటున్నాను. అంటే ఈ నేను దేహానికే పరిమితమైన ఉంది. ఇది మా అనుభవంలో ఉన్న విషయం. మీరు ఎవరన్నా కాదంటారు, మనం నేను నేనంటున్నాం. చూసారు, ఈ నేను దేహానికి సంబంధించింది లేదు. ఈ దేహాన్ని దృష్టిలో పెట్టుకునే మనం నేనంటున్నాం. ఈ దేహానికి పరిమితమైతే ఉన్నాం కాబట్టి మనకు లోకం కనిపిస్తాను. అంటే దేహ దృష్టితో మనం లోకానికి వస్తాం. నేను ఎవరినో నాకు తెలియనప్పుడు నేను ఆత్మ దృష్టిని కలగదు. అదే వ్యక్తిని చూసినప్పుడు కూడా దేహానికి పరిమితమైనా చూస్తాం. ఇంకా నేను దేనికి పరిమితమై ఉన్నాను? దేహానికే పరిమితమై ఉన్నాను. ఈ నేను ఎవడనే ప్రశ్న ధ్యాన మార్గం కాదు, విచారణ మార్గం. విచారణ అంటే అన్వేషణ, వెతుక్కోవటం, తన స్వరూపాన్ని వెతుక్కోవటం. ధ్యానం అంటే ఒక వస్తువు ఎందు తన మనసును ఏకాగ్రం చేయటం. మనసు ఎవరు వెతకటం ప్రారంభించు, ఈ మనస్సు యొక్క మూలము వెతకటం ప్రారంభించు. ఈ మనస్సు ఎప్పుడైతే వెతకటం ప్రారంభించో అప్పుడు తెలుస్తున్నది లేదని. అంచేది మీకు నిరంతరం మీరు సుఖాన్ని పొందాలంటే, శాంతిని పొందాలంటే మీకోసం మీరు తెలుసుకోండి నేనెవడనే ప్రశ్నకు సమాధానం. ఈ నేనెవడనే ప్రశ్నకు సమాధానం మీకు తెలిసే వరకు శాంతి దొరకదు, సుఖం దొరకదు. మీకు కొన్ని బాధ్యమైనటువంటి కంఫర్ట్స్ కొన్ని మీకు చేకూరినప్పుడు మీకు తాత్కాలికంగా సుఖంగా ఉన్నట్టు శాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. అది నిజం కాదు. శాంతి మీకు నిజమైనటువంటి ఆత్మశాంతి కలిగి ఉన్నట్టు అది చెదిరిపోవడానికి అవకాశం లేదు. ఒకసారి మనసు మీకు నిర్మలంగా ఉంటుంది, అంత మాత్రం కదా జ్ఞానం కాదు. మనసు నిర్మలంగా ఉండొచ్చు, అది సత్వగుణం వచ్చినప్పుడు నిర్మలంగా ఉంటుంది. అంతే అంత మాత్రం చేసేది జ్ఞానం కాదు. జ్ఞానానికి గుర్తు ఒకటే, వారి సత్యం తెలియబడాలి. ఆ సత్యాన్ని పొందే వరకు విడుదలలేదు మనిషి. దేనిలోంచి విడుదలలేదు? అజ్ఞానంలోంచి విడుదలలేదు. సత్యాన్ని తెలుసుకునే వరకు మనిషికి అజ్ఞానంలోంచి విడుదలలేదు. అజ్ఞానంలోంచి విడుదలైతేనే కానీ జ్ఞానం కలగదు, జ్ఞానం కలిగితేనే కానీ శాంతి కలగదు. అంచేత మనస్సుకి అంకుశం లాంటిది నేను ఎవరైనా ప్రశ్న. మనస్సును నిగ్రహించుకోవడానికి, మనస్సును స్వాధీనం చేసుకోవడానికి, మనస్సును నిర్మలపరచుకోవడం కోసం, మనస్సుకు ఏకాగ్రత తీసుకురావడం కోసం నేను వీలువడనే ప్రశ్న అంకుశం లాంటిది. అంటే ఏంటి, నేనెవడనే ప్రశ్నను కూడా విచ్చారని, అది కూడా ఒక అభ్యాసమే. ఇది జ్ఞానపరమైనది. అంటే ఆత్మను తెలుసుకోవడానికి స్వామి శివానంద తరచుగా చెప్పారు, నాట్ దిస్ మైండ్, ఇది మొదటి సెల్ఫ్ యూ ఆర్. అని చెప్పి నీ శరీరం నువ్వు కాదు, నీ మనస్సు నువ్వు కాదు, నువ్వు ఆత్మ అని చెప్పారు. అంటే నీ శరీరం నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు అనుకోవచ్చు, అనుకున్నంత మాత్రం చేయడం ఆత్మ తెలియబడదు. ఇది నేను కాదు, ఏం ఊరికే ఎందుకంటే సహకారం. ఆత్మ తెలుసుకోవడానికి నీ సహకారం అంతే, అంత మాత్రం చేత తెలియదు. సర్వసారి మీ మనసు రెండు పనులు చేస్తుంది. అది మీ అందరికీ అనుభవంలో ఉంటుంది, అందరికీ ప్రతి వ్యక్తికి అనుభవంలో ఉంటుంది. వెళ్ళి ఇంద్రియాలకు కావలసిన విషయాలను కోరుతా ఉంటుంది, రెండు ఐశ్వర్యాన్ని కోరుతా ఉంటుంది. ఇది జనరల్ గా మనకి డే టు డే లైఫ్ లో మనం చూస్తే తెలుస్తుంది. ఈ రెండు పనులు మనసు చేస్తుంది. వెళ్తే ఐశ్వర్యం కావాలి దీనికి, దేనికి ఈ మనస్సుకి ఐశ్వర్యం కావాలి. రెండు ఇంద్రియాలకి విషయాలు ఒకటి ఆర్థిక్స్, ఇంద్రియాలకు ఏ విషయం అయితే ఏ ఇంద్రియానికి ఏ విషయం దానికి ఆర్థిక్ని కోరుతాం. జనరల్ గా మన మనసు చేసే పని ఈ రెండు ఎక్కువ కోరటం అనేది బండి మొత్తం అవుతుంది. నీ ఉపాసన చేసినా, ధ్యానం చేసినా, జపం చేసినా, ఎన్ని చేసినా నీ మనస్సు బహిర్ముఖం అవుతున్నంత కాలం జ్ఞానం కాదు. ఎంతో పుణ్యాత్ముడికి కానీ, ఎంతో గొప్ప హృదయం కలవాడికి కానీ, గౌరవ అమృత హృదయుడు కానీ మనస్సు అంతర్ముఖం కాదండి. వారి హృదయం అమృతమైన ఉండాలి, వారి మనస్సు అమృతమైన ఉండాలి. వారి మనస్సు మటుకి అంతర్ముఖం. ఎవరో పుణ్యాత్ముడు అనేక జన్మల నుంచి, అనేక వేలాది జన్మల నుంచి, లక్షలాది జన్మల నుంచి ఎవరి మనస్సు అయితే సంస్కరించుకున్నాడో, ఎవరి మనస్సు అయితే బాగు చేస్తున్నాడో, ఎవరి మనస్సు అయితే ఇంద్ర బలం వల్ల, యోగ బలం వల్ల సూక్ష్మాది సూక్ష్మ అయ్యిందో, అన్ని డ్రాఫ్ట్ దాంట్లోనేటువంటి సంస్కారాలు, ప్రాపంచమైనటువంటి సంస్కారాలు ఉంది, ఎవరి మనస్సులో అయితే రాయిపోయిందో, ఎవరి మనస్సు అయితే పరిశుద్ధం అయ్యిందో, ప్రతిక్రియ స్వచ్ఛంగా ఉండవు, వారి మనస్సు మాటకే అంతర్ముఖం అవుతుంది. కానీ మిగతా వారి మనస్సులో ఐశ్వర్యం కోరుతూనే ఉంటుంది, విశేషకాలు కోరుతూనే ఉంటుంది, కీర్తిని కోరుతూనే ఉంటుంది, దండలు కోరుతూనే ఉంటుంది. ఈ రూటే పండుగుతుంది. ఎవరు పుణ్యాత్ముడు అంటే మనం ఏమనుకుంటే, ఏదైనా ఎవరైనా దానం చేస్తే, ధర్మం చేస్తే వాళ్ళు పుణ్యాత్ముడు లోకాచారండి అనుకుంటాం. ఏమో వాడు కీర్తి కోసం దానం చేస్తున్నాడని, భగవంతుడు చెప్పాడని చేస్తున్నాడు, లేదా కీర్తి కోసం చేస్తున్నాడని, అది కాదు. నీకుంటే కొండగుర్తి. ఎవరు పుణ్యాత్ముడు అంటే ఎవరి మనస్సు అయితే అంతర్ముఖం అవుతాడు, ఎవరి మనస్సు అయితే వాళ్ళుగాల్లో మనం సైతులు చెప్పినప్పుడు తన ప్రయత్నం అక్కర్లేకుండా, తన ఎఫర్ట్ అక్కర్లేకుండా, ఎవరి మనస్సు అయితే హృదయంలోనే బూట్లో ఆ గుహలో పెళ్లి పడతాడో వాడుకుంటారు. ఆ స్థితి మీద ఎవరికైనా ఉండదని చూసుకోండి. అంటే ఎఫర్ట్ పనికి రాదని కాదు నేను చెప్పిన అవసరమే, తన ఎఫర్ట్ అక్కర్లేకుండా ఎవరి మనస్సు అయితే హృదయంలోనే బూట్లో ఆ గుహలో పెళ్లి పడతాడో వాడుకుంటారు. ఏమో నేను కాదు, మనసు నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, విషయాలు నేను కాదు, లోకం నేను కాదు, ఈ తోడేమో నేను కాదు, మరి అన్ని ఏమి నేను కాదు, మరి నేను ఎవడని అప్పుడు నేను ఎవడని ప్రశ్న. ఏమి కాదు నువ్వు తిరుగుతున్నావు, మరి నేను ఎవడనప్పుడు నీకన్నింటినీ తోచి వేసిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. మీక ప్రశ్న ఇప్పుడు సర్వసాధారణంగా ఏమనుకుంటున్నారు, మనం చచ్చిపోతే ఉండదమ్మా, మన అందరికీ భయం వస్తుంది. ఏమండి ఈ దేహం పోతే మనం పోతాయేమో అని అందరికీ భయం అదే కదండి, మళ్ళీ ఉండదేమో మనం. ఏమండి కావుంటే అందరికీ భయం కారణం ఏంటంటే వాళ్ళ అస్తిత్వం ఆగిపోతున్నామని, దేహం పోయినప్పుడు తమ అస్తిత్వం ఆగిపోతున్నామని. కానీ మరి నిద్రలో కూడా తమ అస్తిత్వం పోతాం, తన దేహానికి పరిమితమైన లేదు నిద్రలో, తన మనస్సుకు పరిమితమైన లేదు, తన కుటుంబానికి పరిమితమైన లేదు, తన జాతికి పరిమితమైన లేదు, తన దేశానికి పరిమితమైన లేదు, తన పార్టీకి పరిమితమైన లేదు, తన కులానికి పరిమితమైన లేదు. నిద్రలో ఏది పరిమితి వాళ్ళని పరిమితం లేదు, కానీ వాళ్ళు కాగితం ఉన్నారు. అప్పుడు ఎవరు వాళ్ళు ఓ శాస్త్రానికి పరిమితం లేదు, నిద్రలో నీకు దేవుడు గొడవ కూడా లేదు, నీ ప్రేమించే నీ బంధువు లేరు, నీ స్నేహితులు లేరు, నీ ఊరు లేదు, నీ జాతి లేదు, నీ కులం లేదు, ఏ పరిమితి మిమ్మల్ని బంధించడం లేదు నిద్రలో. నీ దీవుడు కానీ నీ దేవుడు కానీ స్మరణ లేదు నీ నిద్రలో. ఏ పరిమితులు లేకుండా, ఈ అద్దులు లేకుండా, సరిహద్దులు లేకుండా మీరు నిద్రలో ఉన్నారు. నేను నిద్రలో సాగు గొడవ కూడా లేదు, మరి ఏమీ లేకుండా, సాగు లేకుండా, పుట్టుకు లేకుండా, దేహ స్పరిశ కూడా లేకుండా, మానసిక స్పరిశ లేకుండా మీరు నిద్రలో ఉన్నారా లేదా? మీరు ఎప్పుడు మరణించిన తర్వాత ప్రశ్న మాట ఎందుకు? మరణించిన తర్వాత ఏమైపోతారని భయపడతారు ఎందుకు? మీరందరూ నిద్రలో ఎక్కడున్నారు? మీరందరూ గాలి నిద్రలో ఎక్కడున్నారు? మీరు ఉన్నారా లేదా? గాలి నిద్రలో మీరు ఉన్నారా లేదా? నేను నిద్రలో లేవండి అని ఎవరైనా చెప్పగలరా? మీరు నిద్రలో లేకపోతే నాకు చాలా బాగా నిద్రపోతుంది రాత్రి అని ఎవరు చేస్తున్నారు? మీరు పడుకున్న మాట నిజమే, మీరు నిద్రపోయిన మాట నిజమే, నిద్రపోకుండా మీ లోపల ఒకడున్నాడు, మీరు నిద్రపోతున్న మాట నిజమే, కానీ నిద్రపోకుండా మీలో ఒకడున్నాడు, వాడు మీ నిద్రను కూడా చూస్తున్నాడు. వాడేవుడు వాడిని పట్టుకో, వాడేవు అయితే మీ నిద్రలో వాడు తెలియకుండా నువ్వు ఉన్నావు, తెలిసింది వాడు పట్టుకో. మీరు జ్ఞానం అవుతావు, నిద్రలో తెలియకుండా నువ్వు స్వరూపంలో ఉన్నావు, అది నీకు తెలియదు, తెలిసింది నీ స్థితిని పట్టుకో. అంటే నువ్వు ఆ స్థితిని వేసి జాగ్రత్త అవసరం తెచ్చుకో, నువ్వు జ్ఞానం అవుతావు. మనసు చల్లబడాలండి. జ్ఞానం ఇవ్వడానికి, జ్ఞాన విచారణకి చాలా ముఖ్యం ఏంటంటే మనస్సు చల్లబడాలి. మనస్సు చల్లబడకుండా మనకి ఆధ్యాత్మిక ప్రశ్న కలవదు, ఈ కాంక్ష కలవనే కలవదు. అసలు నీకు కొండ గుర్తుంటే ఆ సత్యాన్ని దర్శించాలి, ఆత్మ స్వరూపాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష నీకు రావటం వివేకం గుర్తు. ఆ కాంక్ష మనకు రాకపోతే వివేకం లేదని చెప్పాలి. దైవాన్ని దర్శించాలి, ఆత్మను దర్శించాలి అనే కాంక్ష ఒక వరలు వచ్చినప్పుడు పిల్లిపుట్టిన హృదయం నుంచి రావడం, అది వివేకాన్ని గుర్తు కానీ లేకపోతే వివేకం కాదు కాదు. దాన్ని బలమంతా నేను చేతి చేస్తారండి, మొహమాటం పనులని ఇష్టమైన పనులు ఎంత చేతి చేస్తారు. మీరు స్త్రీలు కలగల, మీరేదో కృష్ణనామో రామనామో శివనామో చేస్తున్నారనుకోండి, మీరు చేస్తున్న నామం మీద మీకు ఎంతవరకు తిరుగుతుంది? మీ దేహాన్ని మర్చిపోయి, మీ మనస్సును మర్చిపోయి, మీ ఇంద్రియాలను మర్చిపోయి, మీ ఇష్టకయ్యా మీరు ఎప్పుడైనా ప్రేమించారు? మీ గౌరవం ఎప్పుడైనా మూట కట్టి ఓ పక్కన పెట్టి మీ దైవాన్ని మీరు ఎప్పుడైనా ప్రేమించారా? మీదైవాన్ని మీ ఇష్టదైవాన్ని ఆ ప్రేమించే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయారా? మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సత్వ చిత్తు ఆనందం దీన్ని ఇంగ్లీష్ ఏమంటారంటే ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ అండ్ బ్లిస్, అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని అంటే ఇరుకుని అలా చెప్పారు, అది ఇంటినెస్ అలా చెప్పారు. కానీ ఎన్ని మొక్కలు కింద మళ్ళీ మూడు మొక్కల కింద సత్తు చిత్తు ఆనందం, ఇది మన ఉపనిషత్తులు చెప్పారు, భగవాన్ చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్. కానీ మూడు ఉంటాయి, ఈ మూడు వేరువేరుగా కనిపిస్తున్నాయి. అంటే మాటలు శాస్త్రంలో ఎలా చెప్పిన వాళ్ళని వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఏదైతే సత్తో అదే చిత్తూ అదే ఆనందం. అంటే ఏదైతే ట్రూత్తో అదే నాలెడ్జ్, ఏదైతే ట్రూత్తో అదే బ్లిస్. ఉండే దాన్ని సత్తు అన్నారు, దాన్ని చిత్తు అన్నారు, దాన్ని ఆనందం అన్నారు. అంటే మనం వేరనుకోకూడదు, మూడుగా ఉందనుకోకూడదు, ఒకటిగా ఉంది.
మాటల్లో ఏమిటండి, మాటల్లో ఏం లేదు.
ఈశ్వరు యొక్క కరుణలో మన ప్రవర్తన నిదానంగా ఉంటే, మన ప్రవర్తన సరిగా ఉంటే మనం కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈశ్వరుడు. ఆయన మాటలకు అందడు, ఈ పుస్తకాలకు అందడు, రచనలకు అందడు, ఉపన్యాసాలకు అందడు, పరిశుద్ధమైన జీవితానికి అందుతాడు. మనకి ఏదైనా ఎవరైనా అడిగి తెలుసుకోవడానికి ముఖమాటం పడతాం, తెలియకే తెలిసినట్టు నటిస్తాం. రాముడు అంటే వాడు, శ్రీరాముడు అంటే వాడు, భగవంతుడిని మనం అనుకునేటువంటి రాముడు అంటే వాడు చక్రవర్తి కుమారుడు. రాజగోపాలాచారి రామాయణం తెలియజేయబెట్టండి, చక్రవర్తి కుమారుని కథన. రాజగోపాలాచారి గారు చక్రవర్తి కుమారుని కథన. ఆయన మనం భగవంతుడు అనుకునే రాముడు కోతిని సహాయం అడిగాడు. ఎవరి సహాయం అడిగాడండి? కోతిని సహాయం అడిగాడు. మనం భగవంతుడు అనుకుంటున్నాం, ఆయన ఎవరి సహాయం కావాల్సి వచ్చింది? కోతిని సహాయం అడగడానికి ఆయన సింగపడలేదు, అమ్మకం వచ్చిన. అంటే జ్ఞానాన్ని సంపాదించే వరకు సిగ్గుపడకూడదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
రూప దర్శన ప్రాప్తి ఎప్పుడూ దృశ్యముగా ఉన్న జగత్తు కనబడకపోయినప్పుడు ఆ దృష్టి యొక్క అనగా స్వరూపం యొక్క దర్శనం.
స్వరూప దర్శనం ఎప్పుడు అవుతుంది అంటే మీ ఆత్మ దర్శనం ఎప్పుడు అవుతుంది? నీ స్వరూపాన్ని ఎప్పుడు చూస్తావు? నీ ఎప్పుడు మోక్షస్థితిని పొందుతావు? లోక భావన, దేహ భావన ఉన్నంత కాలం వారికి స్వరూప దర్శనం కాదు. అదేంటి, నీలోని లోకం లయిస్తుంది. ఎవరికైతే సత్యం దర్శనం ఉందో వాళ్ళ లోకం లభిస్తుంది వాళ్ళు. అంటే కానీ భిన్నంగా లోకం అందరూ. ఇప్పుడు మనందరికీ వేరు భావం ఉంది, లోకం వేరు, నేను వేరని వేరు భావం ఉంది. కానీ జ్ఞానికి ఆ భావన ఉండదు అంటున్నారు. ఇంకేత అజ్ఞాని దేహానికి పరిమితమై ఉంటాడు, జ్ఞాని దేహానికి పరిమితమై ఉండడు. ఎవరికైతే దేహానికి పరిమితమై ఉన్నాడో వారికి లోకం వేరుగా కనిపిస్తుంది, చక్కటి ఛాన్స్ ఉంటుంది. వాడు దేహ భావన ఉన్నప్పుడు, దేహానికి పరిమితమై ఉన్నప్పుడు వాడికి లోకం వేరుగా కనిపిస్తుంది. ఎప్పుడైతే తన దేహం తన కాలం తెలుసుకున్నాడో, దేహం యొక్క లింకేషన్ ఎప్పుడైతే దాచాడో, అప్పుడు వాళ్ళు లోకం లభిస్తుంది. ఇంక ఆత్మకి భిన్నంగా ఈ లోకం లేదు. తనలో లోకం లభిస్తుంది, ఆత్మలో లభిస్తుంది. అంటే తనకు వేరుభావన పోతుంది, అప్పుడు జ్ఞానం కలిగి లోకం లయించకుండా, లోకం తనలో లయించకుండా లోకం పట్ల భిన్నభావన కనుక ఉంటే, ఈశ్వరు పట్ల భిన్నభావన కనుక ఉంటే వారికి స్వరూపం తెలియదు. అంటే తత్వం తెలియదు వారి జ్ఞానం కాలేదు. నేను వేరు, లోకం వేరు, దేవుడు వేరు, ఈ మూడు భావనలు ఉన్నంత కాలం వాడికి అహంకారం ఉందంటే అహంకారం దాటితే మూడు దాటాడు. అహంకారం ఉన్నంత కాలం నేను వేరనిపిస్తుంది, లోకం వేరనిపిస్తుంది, ఈశ్వరుడు వేరనిపిస్తుంది. ఎంతకాలం అహంకారం ఉన్నంత కాలం? అహంకారం అన్నా, జీవుడన్నా, మనస్సన్నా, చిజ్జర గ్రంథన్నా, ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో ఏమి తేడా లేదు. తన దేహానికి పరిమితమైనప్పుడు దేహం మాత్రమే నేను అనుకోవడం అహంకారం, ఆ కాలంతో అహంకారం. అందుచేత ఈ దేహానికి పరిమితమైనంత కాలం తనకి లోకం వేరనిపిస్తుంది, ఈశ్వరుడు వేరనిపిస్తుంది. అహంకారం అని చెప్పు ఈ మూడు తప్పులు. ఏం తప్పులు? దేహభావన తప్పులు, ఈశ్వర భావన తప్పులు, లోకభావన తప్పులు. గాలి నిద్రలో అహంకారం లేదు, గాలి నిద్రలో నీ దేహ స్పర్శ లేదు, గాలి నిద్రలో నీ ఈశ్వర స్మరణ లేదు, గాలి నిద్రలో నీకు లోపం యొక్క స్మరణ లేదు. ఇదంతా ఎప్పుడు నేను నీ తలంపు వచ్చిన తర్వాత, అధికారులు వచ్చిన తర్వాత, నీ జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చిన తర్వాత ఈ మూడు వస్తున్నాయి. కానీ గాలి నిద్రలు నీకు లేదు, నీ దేవుడు బలపడదు, నీ గాలి నిద్రలు లేదు. అంటే మీకు నిజమంతులు తెలుస్తుంది, లోకం నీవే లయం అయినప్పుడు అప్పుడు నిజం తెలుస్తుంది. కానీ లోకం లయం అవ్వకముందు మీకు నిజం తెలియదు. జ్ఞానం 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 అంటే ఏమి లేదు, నిజస్థితిలో ఉండగలగటం జ్ఞానం. నిజస్థితిలో ఉండగలగాలి, అదే జ్ఞానం. అప్పుడు తెలుస్తుంది ఆ శాంతి ఎలా ఉంటుంది. కానీ మన మనస్సు రోజులో మీకు అవసరాన్ని ఇస్తుంది, మనసు నమ్ముకుని మనం ఏం సాధన చేస్తాం? మన మనస్సు గంట గంటకి మార్చడం ఉంటుంది. ఈ మనసు నమ్ముకుని మనం ఏం సాధన చేస్తాం? ఈ మనసు నిలబడటం కోసం, ఏకాగ్రం అవటం కోసం, సత్పురుషులు కావాల్సిన జీవనం పెద్ద వాళ్ళ నాకు సత్పురుషులు సహవాసం చేస్తూ మీ మనసు లొంగుబాట్లు
దృక్కును దృశ్యమును రజ్జు సర్పముల వలె ఉన్నవి. కల్పిత సర్పజ్ఞానము పోయినా గాని అధిష్టాన రజ్జు
అంటే రజ్జు సర్పము ఉంది. ఉదాహరణండి, ఒక కారు ఉంది అక్కడ, మనం కారుని చూసి పాము అనుకున్నాం. ఆ కారు పాముగా కనిపిస్తున్నంత కాలం మీరు భగవాన్ చెప్పిందంటే కారు పాముగా కనిపిస్తున్నంత కాలం కారు కనపడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఒక కారు ఉంది. ఆ కారు ఎంతకాలం అయితే దూరం లేదు, చీకటి కారణం కానీ ఇంకో కారణంగా కారు పాముగా కనిపిస్తుంది మనకి. ఆ కారు పాముగా కనిపిస్తున్నంత కాలం మనకి కారు కనపడదు. కారు పాముగా కనిపిస్తున్నంత కాలం ఆ కారు కనపడదు. మనకి ఎప్పుడైతే కాలు కాలుగా కనపడిందో అది ఫోన్ కనిపిస్తుందో అప్పుడు ఫోన్ కనపడదు. అదేవిధంగా నువ్వు ఆత్మ ఆత్మగా చూడగలిగినప్పుడు నువ్వు నువ్వు ఎన్ని లోపలు ఏంటి నీకు పాము దృష్టిలో చేపు ఆ కాలు కనపడదు. కాలు కనిపించిన తర్వాత పాము లేదు. అదేవిధంగా నీకు ఆత్మ దృష్టి కలిగాక ఆత్మ జ్ఞానం కలిగాక ఆ మేధస్థితి నువ్వు పొందాక ఆ చివారి కొమ్మని అందుకున్నాక అప్పుడు లోపం లేదు దేవుడు లేదు. ఆ చివారి కొమ్మని అందుకున్నాక అప్పుడు లోపం లేదు దేవుడు లేదు నువ్వు లేవు నేను లేవు అప్పుడు దేవుడు వస్తున్నాడు అంటే లేదు. అప్పుడు మరణం లేదు పుట్టుక లేదు ఏమీ లేదు సాగు లేదు అది జన్మ లేదు ఏమి లేదు. ఇదంతా మానసిక సృష్టి. ఇదంతా దేవుడి కల్పితం కాదు. ఇదంతా మనసు యొక్క కల్పితం. ఇదంతా జిల్లా సర్వమహేశ్వరా ఇక భగవాన్ చెప్పి ప్రస్తుతే మీకు ఉన్నది ఒకటే అదే ఆత్మ అదే సత్యం అదే వైకుంఠం అదే స్వర్గరాజ్యం అదే కైలాసం ఉన్నది ఒకటే. అది ఎవరు ఎన్ని రకాలు ఎన్ని పేర్లు పిలవనండి ఎన్ని రకాలుగా పిలిచినా ఉన్నది ఒకటే. అది మీ హృదయంలో ప్రకాశిస్తుంది ప్రత్యక్షంగా ప్రకాశిస్తుంది నిరంతరం ప్రకాశిస్తుంది. ఆలయం ఒకప్పుడు మీరు ఇంకొకప్పుడు లేకపోవడం తెలియదు. మీ జాగ్రత్త అవస్థలో మీ స్వప్న అవస్థలో మీ సుశీత అవస్థలో మూడు అవస్థల్లో సమానంగా ఉంది. అది నార్మల్ గా ఉంది. అది గొప్పగానే లేదు అది తక్కువగానే లేదు అది న్యాచురల్ గా ఉంది. ఎప్పుడైతే ఆ స్థితి మీకు అందుకున్నావో ఎప్పుడైతే మీకు అది అనుభవంలోకి వచ్చిందో మీ ఉన్నదాన్ని ఉన్నట్టుగా పెంచుకుంటే ఉదయంలో ప్రకాశిస్తున్న ఆత్మలు ఉన్నదా ఉంది ఉన్నట్టుగా మీ గుర్తించగలిగితే ఆ వస్తువు మీ బుద్ధి అందుకోగలిగితే అప్పుడు ఏం పరిస్థితి లేనిది లేనిటిగా తెలుసు. ఆ వస్తువు మీకు తెలిసే వరకు లేనిది ఉన్నట్లుగా అనిపిస్తుంది ఉన్నది లేనిట్లుగా అనిపిస్తుంది. అది కాలు ఉన్నప్పటికీ కాలు లేదు పాముంది అనుకుంటున్నాం కానీ కాలు తెలిసిన తెలుస్తుంది పాము లేదు కాలుందని. అదేవిధంగా మీరు ఆత్మను తెలుసుకునే వరకు లేనిది ఉన్న దాని వల్ల కనిపిస్తుంది ఉన్నది లేని దాని వల్ల కనిపిస్తుంది. అంటే అది ఏం లేదు జ్ఞానం అంటే ఏం లేదు ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవటం జ్ఞానం. నేను దాన్ని ఏం కల్పించక్కర్లేదు నేను దాన్ని ఏం సృష్టించక్కర్లేదు. నీ కొత్తగా కనిపెట్టింది కాదు నీ ఎఫర్ట్ చేసి తెచ్చుకునేది కాదు నేను ప్రయత్నం చేసి సాధించింది కాదు ఉన్నదలాగా ప్రకాశిస్తుంది. దాన్ని నువ్వు తెలుసుకోగలిగితే అది నీ హృదయానికి అందితే నీ బుద్ధికి అందితే నువ్వు దాన్ని పట్టుకోగలిగితే ఈశ్వరకరణ వాళ్ళని వాళ్ళని పట్టుకోగలిగితే అప్పుడు నేను లేనిటి కనిపిస్తుంది అంతవరకు నేను ఉన్నట్టుగా కలిపి ఆ వస్తువు మన హృదయంలో ఉంది. దాన్ని తెలుసుకునే వరకు మనం మరణించామనుకుంటాం జన్మించామనుకుంటాం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఎన్నో అది తెలుసుకునే వరకు మీ మనస్సు కల్పించడం మానదు అంటున్నాడు అని అంటారు. మనస్సు కల్పించడం మానదు అది దాన్ని సత్యాన్ని తెలుసుకునే వరకు దాని స్థితికి దాన్ని తెలుసుకునే వరకు ఇది కల్పించడం మానలేదు. ఏది మనస్సు కల్పించడం మానదు. మిమ్మల్ని చూడండి మనం చిన్నప్పటి నుంచి మనం చూసుకుంటే మన మనసు ఎన్ని రకాలుగా ఎన్ని విషయాలు కల్పిస్తాను ఎంత కల్పనే ఇలా సాక్షాత్ మీకు ఎవరికైనా సుఖం ఉండొచ్చు ఇది ఎప్పుడు ఉంటుందో అనుకోండి. మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ అందరం సుఖపెడతాం వచ్చు కొంతమంది ఏదో పాపం అదృష్టి జీవులు ఉంటారు కొంతమంది దురదృష్టి జీవులు ఉంటారు. కానీ అది మనం చేసుకుని పూజలు ఇచ్చే కదా అదృష్టం కొనుక్కోవడానికి లేదా అదృష్టం సంపాదించుకోవడం అది నీటిని ఎందుకని మనకి నీటిని ఎందుకు పూజ ఎందుకు దేవుడు పటాలు ఎందుకు సత్యనారాయణ ఇవన్నీ ఎందుకని అదృష్టం సంపాదించుకుందాం. కానీ అంతే అదృష్టం సంపాదించుకుంటే మళ్ళీ జన్మలు శుభ్రంగా ఇంకా మంచి మంచి జన్మ వస్తుంది మంచి పరిహారాలు తినొచ్చు లేదంటే ఏ ఇంకా చేస్తారు ఇద్దరు గారు ఇంకా పూర్తి ఇంకా బాగుంటుంది అంతేగాని మనం చేసేది అసలు లక్ష్యమంటే దేవుడికి ఏమి చేస్తున్నామా దేవి సాధించడం కోసం మనం కృషి చేస్తున్నాం. మీరు సాధిస్తారా సాధించండి వదిలేం లేదు దేన్ని మనం సాధించడం కోసం దేన్ని పొందడం కోసం మనం కృషి చేస్తున్నాం. అది మన డెస్టినేషన్ ఏంటి మన గోల్ ఏంటి మనం ఏం ఏంటో అదృష్టం కొనుక్కోవడం నేను అదృష్టం కొనుక్కున్నారు ఎంత చెప్పుంటుంది అదృష్టం తాత్కాలికం మీద అందరికీ సుఖంగా ఉండొచ్చేది నిజం కాదు కొద్ది రోజుల్లో జారిపోవచ్చు అంటే మీకు ఉండకూడదని నేను కోరటం లేదు సామాన్యంగా వాళ్ళని కూడా చెప్పారు ఈ లోకంలో ఎంత బరువులు వస్తున్నప్పటికీ ఎంత అదృష్టమైనప్పటికీ వారి ఎంత గొప్ప పదవులు ఉన్నప్పటికీ ఎంత ధనవంతులైనప్పటికీ ఎంత ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కాల ప్రవాహం కొట్టుకుపోకుండా నిలబడి వస్తుంది ఒకటి మీద అన్నారు. ఎంత విద్యావంతమైనా ఎంత డబ్బైనా ఎంత అదృష్టమైనా కాల ప్రవాహంలో ప్రతిదీ కొట్టుకుపోవలసిందే. సామ్రాజ్యాలు వెళ్ళిపోయి చక్రవర్తులు వెళ్ళిపోయారు ఈ కాల ప్రవాహం ముందు ఎవరు ఏదో ఎవరు ఏది ఏది లేదు అంటే ఏది నిజం కాదు. మీరు పూజలు చేసి జపాలు చేసి ఎందుకు మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అదృష్టం కోసం అది అదృష్టం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం దాన్ని కొనుక్కోవడానికి చూస్తున్నాం అంటే కావాల్సిన అదృష్టం కాదు. మీరు పూజలు చేసి జపాలు చేసి ఎందుకు మీరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అదృష్టం కోసం జ్ఞానం కోసం కాదు. అదృష్టం వస్తుంది రావడం లేదు అది ఎంత చెప్పండి మీరు ఆ తాత్కాలికం కొన్ని సుఖాన్ని తీసుకురావచ్చు కొన్ని కంఫర్ట్ తీసుకురావచ్చు మరి నేను కాదు దుఃఖం అదృష్టం వెనకాల దురదృష్టం కనిపెట్టుకున్నాం. అక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు సుఖం అలా కనిపిస్తుంది కదండి సుఖం కాదు. మీరు నిజంగా ఎప్పుడైతే సుఖం పొందుతారంటే ఈ నేనెవరను నేనెవరిన ప్రశ్నలు పెట్టుకుని మీ మనస్సును నిగ్రహించుకుని ఈ నేనెవరిన ప్రశ్నల ద్వారా మీ మనస్సును స్వాధీనం చేసుకుని మీ మనస్సును ఆత్మాకారం పొందింపజేస్తే అప్పుడు మీకు జ్ఞానం కలిగితే అప్పుడు సుఖం అంటే ఏంటో మీకు తెలుస్తుంది శాంతి అంటే ఏంటో మీకు తెలుస్తుంది. కానీ తాత్కాలికమైనటువంటి మీకున్న సంపదను బట్టి మీకున్న చదువులను బట్టి మీకున్న అదృష్టాన్ని బట్టి వచ్చి తాత్కాలికమైనటువంటి సుఖం సుఖం కాదు అది శాంతి శాంతి కాదు. ఒక తాత్కాలిక స్వప్నం నేను స్వప్నంలో ఉన్నాను నీకు అనిపించినది జారిపోతుంది, అది స్వప్నం లాంటిది, అది నిజం కాదు, అది నిలబడదు, దాన్ని పట్టుకుని వేలాడకండి, అది నిజం నమ్మకండి అని చెప్పారు. ఇంకా ప్రమాణం ఎక్కడ వచ్చిందంటే తాము పాము అనుకున్నా పర్వాలేదు, కానీ మనం ఏం చేస్తాం పాము కావాలనుకుంటున్నాం. ప్రమాణం ఎక్కడ వచ్చిందంటే తాము పాము అనుకున్నా పర్వాలేదు, కానీ పాము అనుకుని మనం ఎత్తుకున్నా కానీ పర్వాలేదు, కానీ పాము కావాలనుకుంటున్నాం, దాన్ని పాము కావాలనుకుని పాము ముట్టుకుంటే ఏమవుతున్నాను, దాన్ని మనం అలా ఏమనుకుంటున్నాం, లోకాన్ని ఆత్మ అనుకుంటున్నాం, అక్కడ పట్టుకుంటున్నాం మన పీక్, మన పీక్ అక్కడ పట్టుకున్నాం, మన బంధం అక్కడ వచ్చిందట. పామును చూసి తాడనుకుంటే ఎంత ప్రమాదం, ఈ లోకాన్ని చూసి ఆత్మ అనుకోవటం వల్ల మనం చిక్కులో పడ్డాం, మనకి దుఃఖం అక్కడ వస్తుంది, ఇందులో చూసి వల్ల ఈశ్వర అనుగ్రహం లేక దాన్ని మీకు అందరికీ శాంతి కావాలి. ఏ కారణం వల్ల మీకు అశాంతి వస్తా అని చెప్పండి, ఏ ప్రాణానికి అయితే మీకేమొస్తుంది, ఏ దేవుని స్థాయితే ఏమొస్తుంది, మీకు శాంతి లేదు, ఏ కారణం వల్ల మీకు అశాంతి వస్తుంది, మీరు ఎవరైనా చెప్పండి, ఏ కారణం వల్ల మీకు అశాంతి వస్తాను, భగవంతుడు చెబుతున్నాడు కదా అబద్ధం చెప్పడు కదా భగవంతుడు, జ్ఞాని చెబుతున్నాడు మీరు ఆత్మస్వరూపుడు, మీ ఆత్మస్వరూపుడు అయితే మీకు అశాంతి ఎందుకు వస్తాను, దాన్ని కాలంలో అవి బాగా చేస్తున్నారు, మీరు మీ మనస్సు మీరు చేసే కాలంలో మీ జపాలి మీ ఏం సాగలేదు, మీరు భగవాన్ అనవరిస్తున్న అందరూ తగ్గేస్తాడే, భగవాన్ అనవరిస్తుంది అందరూ తగ్గేస్తాడే, అందరూ పెద్ద పెద్ద ఇంటి కాదు, ఎవరు తగ్గిన కలుగుతుంది, అందరూ పెద్ద పెద్ద సాధకులండి, ఎవడు ఇంత పెద్ద పెద్ద సాధనలు చేసి యోగాభ్యాసాలు కూర్చోటాలు ముంచోటాలు దండాలు ప్రాణాయామాలు గాలి లోపలికి రాష్ట్రం బయటించి పెడతాం, ప్రాణాయామం మంచిది మనం చేస్తున్నాం చూసాం, ప్రాణాయామాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, దేవుని పదాలు కొనికి నమస్కారాలు చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం కష్టపడుతున్నాం, ఎన్ని కాదంటే లేదు, ఉపవాసాలు చేస్తున్నాం, ఉపవాసం ఏమి ఏకాదశి ఉపవాసాలు చేస్తున్నాం, ఎన్నో కష్టపడుతున్నాం, ఉపవాసాలు అంటే ఏం లేదు, మన పక్కన చదవడం ఎన్ని చేస్తున్నాం కాదంటే లేదు, కానీ నీ సాధన చేసి నీ శాస్త్రాలు తగ్గి ఇంత కష్టపడి నీ చేస్తుంటే నీ జీవితంలో నీ చిన్నప్పటి నుంచి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారు కదా, నీ దేవాలయాలు కడుతున్నారు, నీ యాత్రలు చేస్తారు, నీ సాధన చేస్తున్నారు, ఇన్ని కష్టపడుతున్నారు కదా, ఎవరైనా ఒక అంగుళం వరం వైపు దిగారు, ఒక్క అంగుళం వరం వైపు ఎవరైనా దిగారు, నీ గుండెల్లో చేయిస్తారు, ఏలా సైన్ చేస్తున్నాం, ఎందుకు తన హృదయంలో ప్రకాశిస్తుంటే ఆ హృదయం ఎప్పుకొని మీ మనస్సును ఒక అంగుళం దించా, హృదయంలో ఇప్పుడు కనీసం ముఖం తెలిగిందా, మనసు యొక్క ముఖం తెలిగిందా, నిజంగా ఉన్న మనిషిని ఆశ్రయించుకుంటారు కొంతమంది, తోటి మనిషిని ఆశ్రయించుకుంటారు, నేను భక్తుందని చెప్పుకుంటాడు, నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటాడు, తర్వాత ఎంత అబద్ధం చూడండి, మనిషి ఆత్మ వచ్చాను అది నడవటమే చేత కానీ వాడు పరిగణ ఎలా పరిగెత్తారండి, కనిపిస్తున్న మనుషుల మీదే ప్రేమ లేని వాడు కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తాడు, అది అబద్ధం, ఒక నిజం ఎవరైనా చెబుతారు అబద్ధం, నీ మనస్సుని అంతర్ముఖం ఎవరు చేయగలుగుతున్నాడు వాడే నీ గురువు, భగవంతుడు ఒకరు చెప్పారు స్వామి స్వామి మీ రాశి విగ్రహం మద్రాసులో తయారవుతుంది అన్నప్పుడు భగవాన్ అన్న రావణ నిజమే, రాశి మనుషులు అందరూ కొన్ని రాశి విగ్రహాలు ఉండవు, రాశి మనుషులకి రాశి మనస్సులకి రాశి విగ్రహాలు ఉండవు, దేవుడికి నైవేద్యం పట్టుకెళ్తాం మనం తిండలు తింటే పట్టుకెళ్ళాం, దేవుడికి నైవేద్యాలు పట్టుకెళ్తాం ఎందుకు పట్టుకెళ్తున్నాం, ఆయన తినడం కాబట్టి నిజంగా తింటే మనం పట్టుకెళ్ళాం, అది చూపించి మన ఇంటికి తెచ్చేసుకోవడం కదా, నిజంగా తింటున్నాడు అనుకుంటున్నా పట్టుకెళ్ళి పట్టుకెళ్ళడం,
దృశ్యమవుతున్న జగత్తు ఎప్పుడు అనుగుణం సర్వదశ జ్ఞానములకు సర్వ వ్యాపారములకు కారణమవుతున్న మనస్సు అణిగినప్పుడు జగము అంతర్ధానమవును,
మనస్సున్న చేతి లోకం ఉంటానంటుంది, మనస్సున్న చేతి జన్మలు ఉంటాయి, మనస్సున్న చేతి దేహాలు వస్తాయి, దేహాలు మారుతూ ఉంటాయి, దేహాలు వస్తుంటాయి, కానీ లోకం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏమి మనస్సును చేతి ఎంత కంటిన్యూ అవుతాం, మోక్షం కావాలి మోక్షం కావాలి, మరి ఎవరికైనా మోక్షం, దేహానికి మోక్షం, మోక్షం అంటే ఏంటి విడుదల, దేనికి విడుదల, బంధం నుంచి విడుదల, ఏంటి బంధం, కానీ దేహం మాత్రమే అనుకోవటం, దేహానికే పరిమితమైన కాళ్ళని విడుదల పొందడం మోక్షం, ఒక సాంప్రదాయం ఉంది మన హిందీ మతంలో, ఆ సాంప్రదాయం పేరు చెప్పండి, నేను పేరు చెబితే వాళ్ళ ఫీలింగ్ ఎక్కడ వచ్చు, ఆ సాంప్రదాయం వాళ్ళు ఏమంటారంటే మీకు మోక్షం కావాలంటే వైకుంఠం కావాల్సింది ముందు కావాలి, మీరు చచ్చిపోయిన తర్వాత కానీ మీకు మోక్షం రావాలి, అదే కనుక నిజమైతే ఆ పద్ధతి మీ విషయం రాసినటువంటి ఉపనిషత్తులను అబద్ధాలు వాళ్ళు చచ్చిపోయారు బతుకుండా రాశారు, అలా మోక్షంలో మీరు రాశారా, మోక్షంలో లేకుండా రాశారు, మోక్షంలో లేకుండా రాస్తే నిజం అలా రాయగలరు, వాళ్ళు మోక్షంలో ఉండి ఆత్మస్థితిలో ఉండి రాయగలగారు కాబట్టి ఉపనిషత్తు అయింది, అది ఇప్పుడే పొందొచ్చు ఇక్కడే పొందొచ్చు, అది ఆల్రెడీ రెడీ, అది ఆల్రెడీ ప్రజెంట్ అండి, అది ఇప్పుడు ఉండదు ఉంది, ఆ వస్తువు మీకోసం కనిపెట్టుకుని ఉంది, అది రామకృష్ణ పరమ చెబుతారు, నువ్వు ఒక్క అరుగు ఎవరైతే ఇస్తే అది నీకోసం పదే ఉంది ఎక్కడికే, మీరు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, మనలో ఉన్న ఆత్మ కంటే మనం ప్రేమించేవాడు ఎవరు, మీ మనస్సు అంతర్ముఖం ఏంటి అప్పుడు తెలుస్తుంది, నేను ఎప్పుడో పొందుతాను, నా వస్తువు ఇప్పుడే పొందాను, ప్రధాన చేత ఈ అహంకారం రూపం కావాలి, చిన్నప్పుడు తల్లిని పట్టుకుంటుంది లోకం, తర్వాత భార్య, తర్వాత పిల్లలు, తర్వాత మనవులు, తర్వాత పొలాలు, తర్వాత బ్యాంకులు డబ్బు, ఏదో ఒకటి రూపాన్ని పట్టుకుంటా ఉంది. చెడు మరణించినప్పుడు కూడా అది రూపాన్ని పట్టుకుని మరణించి దాని రూపం కావాలి. అహంకారానికి మేత రూపం, రూపం నామం, రూపం నామం. ఇప్పుడు కారణం దేనికి చేస్తాం? మనస్సు చేస్తాం. కారణం దేనికి? శరీరం కార్యక్రమం మనస్సు. భగవాన్ అంటారంటే కారణం చేయడానికి మనస్సు ఉందా? మనసు ఉంటే కారణం చేస్తావు, కారణం చేయడానికి అసలు మనస్సు ఉండాలి. ఫోన్ ఉంది, మనస్సు ఉంది, మనస్సు అది కారణం చేస్తూ మనస్సు జరుగుతున్నా నీకు. ఎనభై వ్యాపారం ఇంట్లో ఒక దొంగతనం చేశారు, కానీ నిజమైన యుద్ధం చేస్తుంది ఆ దొంగవాడిని తాగేసి మా ఇంట్లో వస్తువు పోయింది, ఎవరో దొంగలు ఎవరో తిరిగలేదు, నువ్వు కొంచెం ఎంక్వైరీ చేసి పెట్టాలన్నట్టు. ఏమన్నా దొంగతనం చేసి మామే ఆడే దొంగతనం చేశారు నీకు తెలియదు అని పాపం. వాళ్ళని పడకండి, ఎవరి తొందర పడకండి, నేను తెలుసుకుంటాను కదా, నేను తెలుసుకుని నీ దాన్ని పట్టుకుని నేను చెప్తానన్నాడు. ఆడే దొంగ, ఆయన నిజంగా దొంగవాడిని పట్టుకుంటాను వాడు. ఏమన్నా దొంగవాడిని పట్టుకునే పట్టుకోడు, అది దొరకదు దొరకడు, నీ మనసు చేసి సాధన ఉంది అని తెలియదు అన్నాడు. ఈ మనసే దొంగ, జపం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, ఎన్ని చేస్తున్నాను చూస్తున్నాను. మీరు చేసి ఆత్మను తెలుసుకోవడానికి చరిత్రను తెలుస్తానులే, చేయడం ఏది కాకంటే ఆత్మను తెలుసుకుంటే నేనేమైపోతాను. అయితే మనం సాధన చేస్తున్నాం, దేని ద్వారా చేస్తున్నాం? మనస్సు ద్వారానే చేస్తున్నాం. దొంగదే అది చేసిన సాధనలో ఎంతవరకు మనసుకు అన్నీ కావాలి, అన్ని గొడవలు దేశంలో గొడవలు, ఊళ్ళో గొడవలు, అన్ని గొడవలు కావాలి. ఏది అక్కర్లేదు, ఆత్మ అక్కర్లేదు. ఎందుచేత? అది నిజం. ఆ నిజం తెలుసుకుంటే దీనికి అక్కర్లేదు. సరే మహాశయ గారా, ఒక్కడే మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఉన్నది ఒకటి, ఉన్నది ఒకటి, మిగతా ఎన్ని లేవు సొమ్మలు, సొమ్మలకు ఇదే ఉండే. మనకి రాముడు జ్ఞాపకం వస్తే అయోధ్య జ్ఞాపకం వస్తుంది, కృష్ణుడి జ్ఞాపకం వస్తే మధుర జ్ఞాపకం వస్తుంది, అక్కడ కూడా మనసు బహిర్ముఖం ఉంటుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి, ఏ కారణం వల్ల మీకు విషయంతో మీరు పైకి చెప్పండి, ఏ కారణం వల్ల మీకు విషయంతో? ఇంకొక ప్రశ్న, మీరు దేవుడు ఏంటి? మీరు దేవుడితో పని ఏమో, నాకు దేవుడు కావాలని మీరు ఎవరైనా అంటున్నారు అనుకోండి, మీకేంటి దేవుడితో పని ఏమిటి? మీరు అనేక ఆలోచన చేస్తూ ఉంటారా? మీరు తలంపులు వస్తూ ఉంటాయి, ఆ తలంపులు మూటే మనస్సు, ఆ తలంపులు తీసేస్తే మనస్సు ఉండదు, పదార్థం ఉండదు. మీకు ఎవరైనా చూస్తే కోపం వస్తుంది, కొంతమంది చూస్తే మీకు కోపం వస్తుంది అనుకోండి, ఎందుకు వస్తుంది కోపం? మీ కోపం కాదు, పైకి కోపం లేదా కోపం వలే కనిపిస్తుంది, లోపల ద్వేషం లేదు, పై కనిపించే దగ్గర లోపల ఉంది. మన భక్తి కూడా అంతే, మనం బయటికి పూజించే దగ్గర లోపల ఉంది. భగవాన్ ఉన్నవారు దేవుడు వచ్చి మింగుతాడంటే ఎవరు ఇష్టపడితే వీరితో దేవుడిని మింగాలన్నాం. దేవుడు వస్తాడనుకోని వచ్చితే మింగుతాను రా అని చెడనుకొని వచ్చి వాణ్ణి మింగిన వాటిని వీడే వాణ్ణి మింగడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత భక్తుడు దేవుడి మీద మనకు ప్రీతి ఉంటే మన నిన్ననే వస్తుంది కదండి దేవుడు, మనం నిన్ననే వస్తే వాళ్ళు మింగుతామని చూస్తాం. అదే మనకు ఏదో కొంచెం కొంచెం స్వార్థం, కొంచెం కొంచెం పేరు, కొంచెం కొంచెం ఏదైతే మనకు లోకానికి సంబంధించి కనపడాలి, ఏదో పని చేయండి. ఒకరి జ్ఞాపకించుకోండి, మనం స్వార్థం కోసం ఏ పని చేసినా ఇది ఒక విషయం జ్ఞాపకించుకోండి. మీరు పర సాధన చేయదు కదా, మనం స్వార్థం కోసం ఏ పని చేసినా మళ్ళీ రాబోయే జన్మల్లో దీనికి విరివర్తం కోసం దీనికి వ్యక్తింపు ప్రయత్నం చేయాలి. ఏదైతే మనం కల్పించుకుంటున్నామో, ఏదైతే మనం ముడేసుకుంటున్నామో మళ్ళీ దాన్ని విడదీయటానికి కొన్ని లక్షలాది జన్మల పడు. ఇప్పుడు మనం వేసుకుని ఉండే మళ్ళీ మనం ఇచ్చుకోవాలి. మనం వంచేది మనం చేసిన జపం పరమార్థం కోసం, స్వార్థం కోసం, పరమార్థం అందుకోవడం కోసం, లేకపోతే స్వార్థాన్ని సంతృప్తి పరచడం కోసం. నీ దగ్గర ప్రతి తలం ఇప్పుడు నేను రాత్రి రంపాన్ని పెట్టాలి. ఏంటి ఆ తలంపు ఎందుకు వచ్చింది? లోపల వాసం ఉంటే తలంపు వచ్చిందా, లేకపోతే వాసం లేకుండా తలంపు వచ్చింది? నాకు ఆ తలంపు ఎందుకు రావాలి? ఆ తలంపు ఎందుకు వచ్చింది? ఆ తలంపుకు మూలం ఏమిటి అని ఆ తలంపు యొక్క మూలాన్ని అన్వేషించాలి. పూర్వ జన్మలకు సంబంధించిన సంస్కారం మనలో లేకపోతే, దానికి సంబంధించినటువంటి వాసన కనుక మనలో లేకపోతే తలంపు రానే రాదు.
జగత్తు అన్నది తలపుల కన్నా వేరుగా,
అంటే తలంపే మనస్సు, తలంపే జగత్. ఈ తలంపు వచ్చిన తర్వాత ఏదైనా కనిపిస్తుంది, తలంపే బండి కూడా తలంపే. కానీ నదిని మీరు బండి ఎత్తుకున్నారు కదా, మీ బెండ నా చేతిలో కొంచెం ఎందుకంటే, అంటే ఈ బెండ ఉన్నటువంటి దుఃఖం ఉన్న మాట నిజం ఎలా వస్తుందో దుఃఖం నీకు తలంపే. మా మనస్సు ఆడమంటే ఆడటం లేదు, మనస్సు అస్తమానం తెలుస్తుంది, మనస్సు నిలబెట్టుకోలేకపోతున్నాం, మనస్సు పరిగెడతాంది, మనస్సు కదిలిపోతుంది అని ఎవరైనా అంటే భగవాన్ అనివర్తుంది. మీ మనసును ఆడమంటున్నారు, ఆడటం లేదు, కదిలిపోతుంది. నా మనసును కదలమంటున్నారు, అది కదలమంటే కదలటలేదు. కానీ ఈ పెద్ద పెద్ద కవులు చెప్పేవాళ్ళందరికీ, మేము న్యాయవాళ్ళని చెప్పుకునే వాళ్ళందరికీ, దేవుడు లేడు ఎవడు లేడని చెప్పేవాళ్ళందరికీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకుని, వాడి తలంపు వాడి స్వాధీనంలో ఉండాలి, తన వచ్చే తలంపు తన చేతిలో ఉండాలి. ఇది ఆలోచించి నా తలంపు నా చేతిలో ఉండాలి, ఇదేమేమి సాధించు? అసలు నాకు వచ్చే తలంపు నా చేతిలో ఉండాలి. కొన్ని తలంపులు నాకు రాకూడదు, తలంపులు వచ్చినప్పుడు నాకు భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఎలాగో ఎదురించుకో అని వచ్చి కూర్చుంటారు. మరి నా చేతిలో ఉంటే నేను విడిచిపెట్టి ఎందుకు అవసరం లేదు?
ఈ విషయాలు ఇప్పుడు మీరు ఆలోచించారు, మనకి స్వాతంత్రం ఉందా?
మీరు స్వతంత్రం అంటున్నాం కదా మనం. మీరు ఏది మనకి స్వాతంత్రం, ఏ విషయంలో మనకి స్వాతంత్రం? మన స్వంతం మనం అభివృద్ధి చేసుకునే శక్తిలో కూడా మనం లేదు. మనకి దేనికి స్వాతంత్రం? మనం ఇంద్రియ స్వతంత్రంలో ఉన్నాం. ఒక నిమిషం అయితే ఒక మాట తీసుకోలేదు, స్వతంత్రులు కాని వాడు మోక్షాన్ని పొందలేదు. స్వతంత్రులు కాని వాడు మోక్షాన్ని పొందలేదు. మనకు ఎవరికైనా స్వాతంత్రం ఏంటంటే కొంతమందిని చూస్తే ప్రీతి అండి, కొంతమందిని చూస్తే అప్రీతి అని అంతేకండి. కొంతమందిని చూస్తే రాగం, కొంతమందిని చూస్తే ఏం స్వాతంత్రం లేదు. చెప్పండి, మనం ఏదైనా ఉండాలి, స్వతంత్రంగా ఉన్నామా? స్వతంత్రం లేని వాడికి మోక్షం ఏమిటి, స్వతంత్రం లేని వాడికి సుఖం ఏమిటి అన్నాడు. ఈ మనస్సు ఏం చేస్తుందంటే పూలు చేయించి చేస్తుంది. అప్పుడు కాశీ వెళ్ళి, రామకృష్ణ వెళ్ళి, అరుణాచల్ వెళ్ళి చూసే ఉంటే వెళ్తున్నాం, డబ్బులు ఉంటాయి, డబ్బులు జరుగుతూ ఉంటాయి. కానీ అది ఎవడో అంటే పెడితే దాన్ని నా దూరం పెడితే రావుంటాడు. అన్ని మంచిగానే చేస్తా ఉంటుందండి, కానీ నువ్వు ఎవడవు అని మనస్సును అడిగితే నా దేవుడికి రాకు అని దాని అస్తిత్వానికి భంగం అనేది పనులన్నీ చేస్తున్నాను. దాని అస్తిత్వాన్ని ప్రశ్నించామా, నువ్వు ఎవడో అని అడిగామా, అవి ఎదురు చూస్తున్నాను. దాని దేవుడికి వెళ్ళకుండా రామరామాను అంటున్నాను. గురి కట్టించు అని గురి కట్టించడం కరెక్ట్, చక్కలో కట్టించు చక్కలో అన్ని పనులు చేస్తాను. కానీ గురికే నా దేవుడికి మటుకు నువ్వు రాదు, నువ్వు ఎవడో అని ప్రశ్నించు. జ్ఞాపకం తీసుకోండి, లోకంలో మనకున్న శక్తులు అందరూ కలిసి పెట్టలేదని బాధ మన మనసు మనం పెడుతుంది. మన మనస్సు మనకి తీసుకొచ్చే దుఃఖం, మన మనస్సు మనం చెప్పే బాధ, మన మనసు ద్వారా మనకు వచ్చే ఎంత లోకంలో ఉన్న శక్తులు కూడా అంత బాధ మనకు తీసుకురావాలి. అందులో కృష్ణుడు గీతలు ఏం చెప్పాడంటే అండి, నీ మనస్సే నీకు లేదు, నీ మనస్సే నేను లేదు అంటే నీ మనస్సును మర్చి చేసుకో. మనసుని స్వాధీనం చేసుకుంటే నీకు ఇష్టమైంది లేదు ఉపకారం చేస్తుంది. మనస్సుని నీకు ఎదురు తిరుగుతూ శక్తులు లేవు ఇంకా అపకారం చేస్తుంది. శక్తులు ఎవరైంది ఎక్కడ లేదు, నీ మనస్సు శత్రువు. మిత్రులు ఎవరు లేదు, నీ మనస్సు మిత్రుడు. అంటే నీ మనస్సును స్వాధీనం చేసుకో. అంటే వైరాగ్యం బాగుపోతే వీళ్ళు ఉండదు, అభ్యాసం లేకపోతే వీళ్ళు ఉండదు. వైరాగ్యం సంపాదించుకో, అభ్యాసాన్ని చేసుకో, ప్రాక్టీస్ చేయి, అలవడుతుంది. వైరాగ్యం మనకి లేదు, అభ్యాసం మనకి దేవుడు కావాలి, జ్ఞానం కావాలి, కానీ వైరాగ్యం లేదు, అభ్యాసం. ఒకటి మీరు దృష్టిలో పెట్టుకుని వైరాగ్యం లేని వాడికి మనసు అంతర్ముఖం అవ్వదు. ఒక మనిషి తన మనసు అంతర్ముఖం అవసరం లేదంటే మనిషి వైరాగ్యం లేదు. మనస్సును ఎలాగంటే మీరు గ్రహించటం, భగవంతుడైతే మనసును ఎలాగంటే మీరు గ్రహించటం. మనసు ఉంటే నిగ్రహించాలి ఎక్కడ ఉంది, మనసు ఉంటే మీరు నిగ్రహించవచ్చు అది ఎక్కడ ఉంది. జీవుడు జీవుడు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? జీవుడు జీవుడు అంటే మనస్సు, జీవుడు అంటే ఏ పేరుగా లేదు, మనస్సు జీవుడు అంటున్నారు. మనకు అన్ని జీవలక్షణాలా దైవలక్షణాలా ఏంటి, మనకున్న జీవలక్షణాలా దైవలక్షణాలా? జీవలక్షణాలు కొంతమంది అంటూ ఉంటారు, ఏంటి నిజం కర్మాలు చేస్తున్నాం అండి, ఇలా చెప్తూ అంటారు. కొంచెం కష్టం వచ్చినప్పుడు వేదాంత శాస్త్రంలో కూడా ఇదే పెద్ద సిద్ధాంతం ఉంది, దిక్కింది అని అది విజయమని ఇలా అనుకుంటున్నారు. మీరు మీ భారాన్ని ఈశ్వరుని వేస్తే విధి మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ భారాన్ని ఈశ్వరుని మీద మీరు వేయగలిగితే మీరు నిజంగా కర్మ అనుభవిస్తున్నారంటే విధి అది విధి అంటారు, దిక్కిని విధి అనుభవిస్తున్నాం అని అంటారు. మీరు అనుభవించే విధిని ఈశ్వరుడు వేసి ఈశ్వరుని మీద వేసి మీరు మోస్తాం అంటున్నారు. ఇది నిజంగా చేస్తుంది తలసాన్ని జనసామాన్ని వేసిన ప్రశ్న ఇది. ఆ విధి ఎంత అవుతామని మనం ఆ విధి మీరు మనం ఎలా చేసినామని చెప్తారు. మీరు మిమ్మల్ని ఎంతారో విధిని ఆ బరువుని మీరు ఈశ్వరుని వేస్తే ఆయన మోస్తారు. ఆయనకి ఆయన ముందులేని బరువు అంటే ఏంటి లేదు, ఈశ్వరుడు సృష్టినే మోస్తున్నాడు మీ బరువు మళ్ళీ కదా. దాన్ని ఈశ్వరుడు సృష్టినే మోస్తున్నాడు, నువ్వు ఒక్కడ బరువు మళ్ళీ కదా. అదే భగవాన్ చెప్పారు కదా, ఒక ప్యాసింజర్ తన శక్తిని తను ఎక్కువ పెట్టుకూర్చున్నట్టు బయలు ట్రైన్లో మీరు ఎక్కువ పెట్టుకున్నామంటే ఎవరు రైలు రైల్లో తప్పిన రైలు బరువైపోతున్నాడు. తనని ఎక్కువ ఉన్నప్పుడు కూడా బరువు ఎవరు మోస్తున్నారు, రైలే మోస్తాను. తనని ఎక్కువ ఉన్నప్పుడు కూడా బరువు ఎవరు మోస్తున్నారు, రైలే మోస్తాను. తనని ఎక్కువ దీనికి తెల్ల పెట్టినా రైలే మోస్తాను. దీనికి భగవాన్ ఏం చెప్తున్నాడు, మీ దిగులు నేను అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు అప్పుడు ఈశ్వరే మనకి ఇదే ఈశ్వర సంకల్పం ప్రకారం ఇది అంతా జరుగుతాను. నీ చేయవలసింది ఏమిటి, మీ విధిని మీ ప్రారంభాన్ని నువ్వు అనుభవించేదాన్ని మీ బరువుని ఈశ్వరునే పడదు మీ ఆయుధం. మనం ఏమంటున్నాం, వారు నెత్తిమీద పెట్టి కూర్చున్నప్పుడు అది తెలివి తక్కువడు అనుకుంటున్నాం అంటున్నాం. రైల్వే ఎవరన్నా తన పెట్టిన తన నెత్తిమీద పెట్టి కూర్చుని ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటున్నాం అండి, తెలివి తక్కువడం మూర్ఖుడు అనుకుంటున్నాను. మన జీవితంలో మన దైవందరి జీవితంలో అదే పని మనం చేస్తున్నామని చెప్పాను ధర్మస్థం. మనకి ఏ విషయమైతే దుఃఖం కలుగుతామంటే అది వ్యక్తి భావన మనలో ఉన్నట్టు, వ్యక్తి భావన అంటే అది జ్ఞానం కలగదు. నేను దేహం లోపల ఉన్నాను, నా దేహం బయట ప్రపంచం ఉంది, ఇంకోటో దగ్గర దేవుడు ఉన్నాడు, అలాంటి వ్యక్తి భావన ఉన్నంతకాలం వాడికి జ్ఞానం కాదు. శాస్త్రం చెప్పిన, గురువు చెప్పిన, వేదం చెప్పిన, ఎవరు చెప్పిన, ఏ ఆచార్యులు చెప్పిన, ఉంటే నీ మనస్సును అంతర్ముఖం చేయటానికి శాస్త్రం కానీ గురువు కానీ సహాయం చేయడానికి శాస్త్రం కాదు వాడు గురువు కాదు. నీ మనస్సును అంతర్ముఖం చేయటానికి సహాయపడినటువంటి వాడు గురువు కాదు. నీ మనస్సును అంతర్ముఖం చేయటానికి ఉపయోగపడిన గ్రంథం గ్రంథం కాదు. ఏదైనా మీరు ఒక కలంకం జయించాలనుకుంటారనుకోండి, దాని ప్రతిపక్షాన్ని తీసుకొచ్చి పెట్టండి, వ్యతిరేక భావాలు ప్రవేశపెడతా ఉంటాను. ఏదైనా ఒక వ్యక్తిలో మీకు ద్వేషం కలుగుతుందనుకోండి, ఆ వ్యక్తిని ప్రేమ కలవచ్చు. అంటే ఏ కలం కలిపితే మీకు కలిసి దాన్ని మనం ఇబ్బంది పెడతాం కదా, దానికి ఆపోజిట్ చూడండి, దానికి వ్యతిరేక భావం. ఆ వ్యతిరేక భావం ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్. అప్పుడు మీ మనస్సు బంధుముఖం అవుతా ఆగిపోతుంది. అది నేను చెప్పింది, ఏ తలం కలిపి మనం బయటకు లాక్కొస్తాం లోకంలోకి, దాన్ని ప్రతిపక్షాన్ని తీసుకురండి, ఆపోజిట్ తలంపుని తీసుకురండి. ఆపోజిట్ తలంపుని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీ తలం కోసం మీ మనస్సుకు నిర్మలం అవుతుంది. మీ మనస్సు నిర్మలం అయ్యకొద్ది, మీ మనస్సు సూక్ష్మం అయ్యకొద్ది, మీ మనస్సు సరిగ్గా అయ్యకొద్ది ఆత్మాకారం ఉంటుంది. అసలు మన మనసులో ఇంకోటి మీరు ఎంచేపు రంధ్రాన్ని వేసిన ఒక అలవాటు పడిపోయింది. చెడ్డను చూసినా తేలిగ్గా మంచిని చూడదు. ఈ కలకాలను లోకంలో చూడండి, అయ్యవాడికి ఎంత కోపం ఉందో వాడికి దూరవాసినంత కోపం ఏంటి. అది లోపంలో రివాజులా ఉంటాం, చెడ్డ ఎక్కువ చూస్తాం మా మనసు. ఎందుకంటే దాంట్లో అబద్ధం ఎక్కువగా అనుకుని అబద్ధం కావచ్చు, మనసు కూడా అబద్ధమే కావాలి. ఇంకైతే అది కూడా అబద్ధమే కాబట్టి అది అబద్ధాన్ని ప్రేమిస్తుంది. లోపల ఎంచేసి ఏం చూస్తాం, దూరవాసులు చెడ్డ చూస్తాం. కానీ దూరవాసుడు కామాన్ని నూరుకు నూరుకోవాలి జయించాడు. అది ఎవరు చెప్పండి, వాళ్ళు మంచి ఎందుకు చెప్పదు మన మనస్సు. అది మోసం, మన మనస్సు చేసే మోసం అదే. నువ్వు దూరవాసుడు కోపమే చెబుతున్నావు, దూరవాసుడు జయించిన విషయాలు ఎందుకు చెప్పవు. అది గుర్తించలేవా, నీ కళ్ళు కనపట్టాలి, ఎందుకు గుర్తించవకాలే, ఉన్నా కానీ గుర్తించవాలి. అసలు చూసే ఆ సర్వమైన కనుక మనకు లేకపోతే కళ్ళు ఉన్నా చూడలేము, చెవులు ఉన్నా వెళ్ళలేం. ఆ సర్వమైన లోపల మనం లేకపోతే కళ్ళు ఉంది చూడలేం, చెవులు ఉంది వెళ్ళలేం. అంటే ఏ బలహీనమైన నీలో ఉండో, ఏ కారణం వల్ల మీ మనసు బలహీనమవుతుందో మీరు చూసుకోండి. అసలు నీళ్ళు మనం కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకోవాలి. మనం పైకి మీరు ఎవరో చెప్పదు, ఏ కారణం వల్ల మీ మనసు బలహీనమవుతుందో మీరు చూసుకోండి, కరెక్ట్ గా డయాగ్నోస్ చేసుకోండి. అది చేసుకుని దానికి అప్పవచ్చింది పెట్టండి, దానికి వ్యతిరేకమైన భావాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఈ సన్నగిలిపోతుంది. ఈ సన్నగిలిపోయి ఏమవుతుంది, ఒక సర్వస్థితికి రీచ్ అవుతారు, అవి సర్వస్థితిని పొందుతారు. విశ్వామిత్రుడికి వశిష్ఠుడి మరి ప్రభుత్వం కోపంగా ఉంది. ఒకసారి ఈ వశిష్ఠుడి భార్య కూర్చుని మాట్లాడుకుంటున్నాడు. ఆ రోజున పౌర్ణమి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నాడు. వస్తున్నాడు వశిష్ఠుడి దగ్గరికి విశ్వామిత్రుడు, ఏదో ఒక విషయం గురించి మాట్లాడతానికి వస్తున్నాడు. కానీ లోపల ఆ వశిష్ఠుడి మీద ఉన్నటువంటి వ్యతిరేక భావన పూర్తిగా పోలేదు. వశిష్ఠుడి భార్య అంటాడు వశిష్ఠుడితో, కానీ వెన్నెల ఎంత బాగుంది, ఈ వెన్నెల ఎంత బాగుంది, ఎంత నిర్మలంగా ఉంది ఈ వెన్నెల, ఈ నీళ్ళైతే ఎంత బాగుంది అని మీరు వశిష్ఠుడి భార్య చెబుతాను. వశిష్ఠుడితో అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, నిజమే విశ్వామిత్రుడి కీర్తి ఎంత నిర్మలంగా ఉండవు, విశ్వామిత్రుడి కీర్తి ఎంత నిర్మలంగా ఉండవు, ఎంత స్వచ్ఛంగా ఉండవు, ఈ వెన్నెల కూడా అలాగే ఉంది. ఇంత గొప్ప అభిప్రాయం సరైన వశిష్ఠుడు పొందని ఇంకేంది అంచరించిన ఆయనకున్న కోపం సరైనగా పోయింది. ఎదురుకుండా చాలా మంది పోగొడతారు, దొంగ పోగొడతారు, ఎందుకంటే కొంతమంది తనవడం కోసం ఎదురుకుండా పోగొడితే కోపం పెడతారు. ఈ బజారు సంగీతం బజారు మాటలు మనకు ఇబ్బంది, మనకు అధికారం కావాల్సింది. ప్రత్యక్షంలో కాదు, పరోక్షలు ఏం చదువుతున్నాడు వశిష్ఠుడు పై ఎవరి దగ్గర ఉన్నా తన భార్య దగ్గర చెబుతుంది. నువ్వు చెప్పినట్టు మీ మీద చాలా బాగుంది, మీ మీద చాలా నిర్మలంగా ఉంది, మీ మీద చాలా ప్రశాంతంగా ఉంది, ఎలా ఉందంటే ఆ చోటుతోంది విశ్వామిత్రుల కీర్తి ఎంత నిర్మలంగా ఉందో, ఇవే మీద కూడా అలాగే ఉంది. ఈ మాట విన్నాడండి, తనకున్న కష్ట మాటల్లో కలుగుతుంది విశ్వామిత్రుడు. కానీ సెకండ్లో ఆ మాట చెవులు పట్టంతో తను ఎంతో అనవసరంగా అకారంగా పెంచుకున్న ద్వేషం, అకారంగా పెంచుకున్న కక్ష ఒక సెకండ్లో కలుగుతుంది. ఒక చిన్న మాట ఈ మాటకి చెప్తుందంటారా, లేదా మాటకి చెప్తే లేదంటారా. అందుకే నేను ప్రతిపక్ష భావాలు, ప్రతిపక్ష భావాలు ప్రాక్టీస్ చేయడానికి చెబుతున్నానండి. సడన్గా మీకున్నటువంటి ఈ గూడు కట్టుకున్నటువంటి ఈ కీర్తులు, ఈ కుతంత్రాలు, ఈ కుచేష్టలు, ఈ గూడు కట్టుకుని అన్ని కొన్ని తెలియకపోతాయి. ఎందుకు చెప్తున్నానంటే ద్వేషం వల్ల కూడా మనసు బహిర్ముఖం అవుతుంది. ఆ ద్వేష కారణాన్ని తీసేస్తే మనసు బహిర్ముఖం అవుతాయి, కారణాన్ని తీసేయాలి. ఒకసారి ఒక చిన్న కారుని కొత్తగా ఒకరు కొనుక్కున్నారు, ఒక చిన్న కారు, అది భగవాన్ దగ్గర తీసుకొచ్చి, స్వామి మీ కారులో కూర్చొని మేము కొత్తగా కొనుక్కున్నాం, మీ కారు కొత్తగా కొనుక్కున్నాం, మీరు ఈ కారులో కూర్చొని అన్నారు. అంటే భగవాన్ కంపెనీ కూర్చుంటే మనకి ఇవన్నీ, మేము కొత్తగా ఈ కారు కొనుక్కున్నాం, మీరు కంపెనీ కూర్చుంటే భగవాన్ నడుస్తుంది, ఈ శరీరమైన ఒక కారు, ఈ కారు ఇంకో కారులో కూర్చొని పెడతాను. ఈ శరీరమే ఒక కారు, ఈ శరీరమే ఒక కారు, మరి ఈ కారు ఇంకో కారులో కూర్చొని పెడతాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పెరుదల ప్రజని పట్టి ఇలాగుతుంది పెరుదల ప్రజని పట్టి ఇలాగుతుంది నీ మధుని కముడి ఎవరు అరుణాచలం నీవు నేను అనగా నీవు నేను అనగా నిత్య ఆనందమయముగా మీరు చిత్తికి కరుణించి వర్ణాచలం ఏకి మీరుగా నన్ను ఇతరులు లాగగా మీరు మీకు న్యాయమా అరుణాచలం కుట్ర అంతయు కోసి కుట్ర అంతయు కోసి కుట్ర అంతయు కోసి గుణ